ಯದಮಂಧಿ ಶಾಸ್ತ್ರವಾರ್ನಿಧಿರಬಂಧಿ ಚಿತ್ತೆ ಕರೀಂದ್ರಗಿರಿನಾಥ ಏನ ಮಹಾವಿದುಷಾ ತಂ ಸೀತಾರಾಮನಿಯ ದೇಶಿಕಂ ವಂದೇ ಯಸ್ಯ ಪ್ರಸಾದ ಕಲಯಾ ಬಧಿರ ಶೃಣೋತಿ ಮಂಗು ಪ್ರಧಾವತಿ ಜವೇನ ಚ ವಕ್ತಿ ಮೂಕಃ ಅಂಧಃ ಪ್ರಪಶ್ಯತಿ ಸುತಂ ಲಭತೆ ಚ ವಂಧ್ಯಾ ತಂ ದೇವಮೇವ ವರದಂ ಶರಣಂಗತಾಸ್ಮಿ ವ್ಯಾಖ್ಯಾಮುದ್ರಾಂ ಕರಸರಸಿಜೈ ಪುಸ್ತಕಂ ಶಂಖಚಕ್ರೇ ಬಿಭ್ರದ್ಭಿನ್ನ ಸ್ಫಟಿಕ ರುಚಿದೇ ಪುಂಡರೀಕೇ ನಿಷಣ್ಣಃ ಅಮ್ಲಾನಶ್ರೀರಮೃತ ವಿಷದೈ ಅಂಶುಭಿಪ್ಲಾವಯನ್ಮಾಂ ಆವಿರ್ಭೂಯಾತ್ ಅನಘಮಖಿಮಾ ಮಾನಸೇ ವಗಧೀಶಃ ಶುದ್ಧಾಂ ಬ್ರಹ್ಮ ವಿಚಾರಸಾರ ಪರಮಾಂ ಆದ್ಯಾಂ ಜಗದ್ವ್ಯಾಪಿನೀಂ ವೀಣಾ ಪುಸ್ತಕಧಾರಿಣೀಂ ಅಭಯದಾಂ ಜಾಡ್ಯಾಂಧಕಾರಾಪಹಾಂ ಹಸ್ತೇ ಸ್ಫಾಟಿಕ ಮಾಲಿಕಾಂ ವಿದಧತೀಂ ಪದ್ಮಾಸನೇ ಸಂಸ್ಥಿತಾಂ ವಂದೇ ತಾಂ ಪರಮೇಶ್ವರೀಂ ಭಗವತೀಂ ಬುದ್ಧಿಪ್ರದಾಂ ಶಾರದಾಂ ಕೂಜಂತಂ ರಾಮ ರಾಮೇತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಆರುಹ್ಯ ಕವಿತಾ ಶಾಖಾಂ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿ ಕೋಕಿಲಂ ಶ್ರೀರಾಘವಂ ದಶರಥಾತ್ಮಜಮ ಪ್ರಮೇಯಂ ಸೀತಾಪತಿಂ ರಘುಕುಲಾನ್ವಯರತ್ನದೀಪಂ ಆಜಾನುಬಾಹುಮರವಿಂದದಳಾಯತಾಕ್ಷಂ ರಾಮಂ ನಿಶಾಚರ ವಿನಾಶಕರಂ ನಮಾಮಿ. ಮಹಾಭಾಗವತ ಗೋಷ್ಠಿಕಿ ಪ್ರಣಾಮಾಂಜಲುಲು. ಮುಂದುಗಾ ಭಕ್ತ మహాశయులందరికీ ఇటు శంకర జయంతి అటు భగవద్ రామానుజ జయంతి శుభాకాంక్షలు. ఆచార్య అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఇలా ఉన్నతంగా ఉంచుతుంది శిష్యుల్ని. భగవద్ అనుగ్రహం ఏమో కొంచెం భగవంతుడు కదా, మధ్య మధ్య మందలిస్తూ తలెత్తితే మొట్టికాయ వేస్తూ ఉంటాడు. స్వామి ఆశ్రయించిన వాళ్ళని మొట్టికాయలు పడకుండా చూస్తూ ఉంటారు ఆచార్యులు. ఈ రోజున ఇద్దరి నక్షత్రములు ఒకటి కావటం, ఆ రోజున మనమందరం ఇక్కడ సమావేశం అవటం, ఇటు భగవద్ రామానుజాచార్యుల కృపకి, శంకర భగవత్పాదుల కృపకి మనం పాత్రులమైనాం. ఒకరు అద్వైత సిద్ధాంతాచార్యులైతే మరొకరు విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారకులు. అద్వైతం విశిష్టాద్వైతం చూడటానికి రెండు వేరు వేరుగా కనపడుతూ ఉంటాయి. సరే, స్వరూపధారణ విభూతి భస్మము కుంకుమ ధరించేవారు అద్వైతులుగా లోకంలో గుర్తింపబడుతూ ఉంటే, నిలువుగా నామం పెట్టుకున్న వాళ్ళు విశిష్టాద్వైతులుగా గుర్తింపబడుతున్నారు. శంకర భగవత్పాదులు ఏ కోవలో వైదిక మతాన్ని ఉద్ధరించారో అదే పంథాలో భగవద్ రామానుజులు కూడా ఆ వైదిక మత ఉద్ధరణ చేశారు. అందుకే విశిష్టమైన అద్వైతము విశిష్టాద్వైతము, విశిష్టాద్వైతంలో అద్వైతం కూడా మిళితమై ఉన్నది. కాబట్టే ఇవాళ ఇక్కడ నాకు నాలుగు మంచి మాటలు చెప్పే అవకాశాన్ని ఈ భగవత్పాదులు కల్పించారు. కనుక శంకర భగవత్పాదుల్ని భగవద్ రామానుజుల్ని ముందుగా స్మరించుకుని ఈనాడు శ్రీమద్ రామాయణం ఆచార్య వైభవం, ఎందుకంటే ఆచార్యుల తిరు నక్షత్రం. లోకంలో ఒక అపప్రథ ఉంది, అంటే వైష్ణవులు పుట్టినరోజు నక్షత్రం ప్రధానంగా చేసుకుంటారు అని, వైష్ణవులు కాని వాళ్ళు తిథి ప్రధానంగా చేసుకుంటారు అని. శాస్త్రము వైష్ణవులు కానివ్వండి, వైఖానసులు కానివ్వండి, స్మార్తులు కానివ్వండి, సూర్యోదయంలో నక్షత్రం ఉన్నప్పుడు పుట్టినరోజు వేడుకలు చేసుకోమని చెప్పింది, అపరాహ్నంలో తిథి ఉన్నప్పుడు తిథిని నిర్వహించమని చెప్పింది. ఇది శాస్త్రం. అందుకనే ఇవాళ మా ఇంట మా నాయనగారి తిథి అండి అని చెప్తాం. తిథికి ఆ అపరాహ్నంలో ఉండాలి తిథి. భోక్తలు మధ్యాహ్న సమయం పితృదేవతల సమయం కనుక 12 గంటలు దాటిన తర్వాతే కర్త సంకల్పం చెప్పి పాదప్రక్షాళన చేసి భోక్తలను పూజించి వాళ్ళకి పదార్థాలు పెట్టాలి. మామూలుగా శుభకర్మలన్నిటికీ సూర్యోదయంలో ఏ నక్షత్రము ఉంటుందో ఆ నక్షత్రమే సంకల్పం చేయాలి. ఇవాళ మధ్యాహ్న సమయం వరకు ఆర్ద్ర నక్షత్రం ఉంది. అటు శంకర భగవత్పాదులది ఆర్ద్ర నక్షత్రమే. ఆర్ద్ర నక్షత్రం జన్మించినటువంటి వాళ్ళు మంచి వేద పండితులు అవుతారు అని చాలామంది విశ్వాసం. అందుకు కారణం ఏమిటంటే ఇదిగో ఇటువైపున శంకర భగవత్పాదులు అదే నక్షత్రంలో భగవద్ రామానుజులు అవతరించటం ఆ విశ్వాసానికి ప్రధానమైనటువంటి కారణం. శంకర భగవత్పాదులు శృతి స్మృతి ఇతిహాసం పురాణం మనకు 5 ఉన్నాయి. ఆ 5ంటికి నివాసమైనటువంటి వారు వారు సాక్షాత్తు శంకరులే. ఎవరైనా ఏ విషయమైనా లోకానికి అందించాలి అంటే ఎవరింటి విషయాలు వాళ్ళకి తెలుస్తాయండి, లోక లక్షణం అది. ఇప్పుడు మా ఇంటి విషయం నాకు తెలుస్తుంది, మీ ఇంటి విషయం మీకు తెలుస్తుంది. కనుక ఏ లోకంలో ఏ పరమాత్మని ఆరాధిస్తారో వారి లోకంలో వారి అంశలతో వచ్చిన వారు లోకంలో చెబితే మనకి పరమ ప్రమాణం అవుతుంది. కానీ మా ఇంటి విషయం కాకుండా నేను ఎవరింటి విషయమో చెబితే లోకం ప్రమాణంగా స్వీకరించదు. అందుకని భగవత్ శంకరులను గురించి చెప్పాలి అంటే శంకరులే అవతారం ధరించి భూలోకంలో మానవులుగా విచ్చేసి వైభవాన్ని చాటారు. అలాగే వైకుంఠలోకంలో ఉన్న విషయాలు ఆ స్వామితత్వం తెలియాలి అంటే ఆ వైకుంఠంలో ఉన్నటువంటి ఆదిశేషుల వారే భగవద్ రామానుజులుగా అవతరించి లోకానికి చాటారు. వారు సాక్షాత్తు శంకరులైతే వీరు విష్ణోరర్ధం, విష్ణువులో సగమైనటువంటి వారుగా భగవద్ రామానుజులు అవతరించారు. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. శృతి స్మృతి పురాణానాం ముందు శృతి వేదం, ఆ వేదాలలో చెప్పిన వాటిని గుర్తు చేసే వాటిని స్మృతులు అన్నారు. స్మృతి అంటే గుర్తు తెచ్చుకోవటం. శృతిలో చెప్పింది స్మృతి గాథారూపంగా చెబితే అది కూడా సరిగా అర్థం కావటం లేదని మనకి పురాణాలు ఆవిర్భవించినాయి. ఆ పురాణాలన్నింటికీ కూడా ఆలయం నివాసమైనటువంటి వారు. వేదం చదివాను వేదాంతం చదివాను ఏమండి నాకు వేదాంతం బాగా వంట పట్టింది అని కేవలము కర్కశ మనస్తత్వం ఉండకూడదు. వేదాంతం చదివిన వాడికి రావలసినది జాలి. నిజంగా వేదాంతం చదివిన వాడికి ఏం వస్తుంది అనుభవంలోకి అంటే ఎవరైనా ప్రపంచంలో కష్టపడుతూ ఉంటే ఆ కష్టం తనదిగా భావించే లక్షణం వస్తే వాడు వేదాంతి. తన కష్టాన్నే చిన్నదాన్ని పెద్దది చేసుకుని దుఃఖించేవాడు మానవులలో కూడా అదముడవుతాడు. వాళ్ళందరూ పరమ కారుణికులు గనక ఆలయం కరుణ ఆలయం కేవలము శృతికి స్మృతికి పురాణములకే కాదండి, దయకి కూడా నివాసమైనటువంటి వారు ఎవరండి వారన్నారు. వారు శంకర భగవత్పాదులు. ఏ అంశతో పుట్టారు? శంకరుని అంశతో పుట్టారు. ఎందుకోసం పుట్టారు? లోక శంకరం, ఈ లోకానికి సుఖాన్ని కలిగించటం కోసం అవతరించినటువంటి వారికి నమామి నమస్కారం అని ఒక నమస్కారం చేసుకుని శంకర భగవత్పాదులు భజగోవింద స్తోత్రాన్ని వ్రాశారు. అందరికీ వచ్చు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ధర్మమా అని మనం కొంచెం 4 మాటలు ఇవాళ విష్ణు సహస్రం చదువుతున్నామన్నా భజగోవిందం అనుకుంటున్నామన్నా అది ఆ మహాతల్లి పుణ్యం. ఆ మహాతల్లి అంత చక్కగా అద్భుతంగా గానం చెయ్యకపోతే మనం అనుకునేవాళ్ళం కాదు. అటువంటి భజగోవింద స్తోత్రంలో వారు ఏం చెప్పారో అలాగే భజ యతిరాజ స్తోత్రం అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి స్తోత్రంలో అదే అంశాన్ని రంగాచార్యుల వారు మనకు అందించారు. అంటే ఇద్దరి అభిప్రాయాలు ఒక్కటే అంటానికి ఆ 2 శ్లోకాలలోని 2 పాదాలను అందులో 2 పాదాలను ఇందులో 2 పాదాలను ముచ్చటించుకుని ఆ ఆచార్యద్వయ కృపకు మనం పాత్రులమై ఈనాడు రామాయణంలో ఉన్నటువంటి ఆచార్య వైభవం అందరికీ తెలిసిన మాటలే. ఇవాళ నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. ఈ వేదిక మీద ఎన్ని పర్యాయాలు భాగవతాలు రామాయణాలు దేవీ భాగవతాలు అనేక ధార్మిక ప్రసంగాలు వేద సభలు జరిగినటువంటి వేదిక. ఇటువంటి వేదిక లభించటం మా పుణ్యం. అది శ్రీహరి గారు పంచినటువంటి పుణ్యం. వారు చాలా చక్కగా వచ్చిన వాళ్ళకి కూడా వసతి సౌకర్యాలు ఉండేటట్టుగా ఏర్పాటు చేసి ఎండ కానీ వాన కానీ చలి కానీ ఏ విధమైన బాధ లేకుండా. ఎందుకనంటే ముందు కూర్చున్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటే వక్తకి శ్రోతకి కూడా సౌఖ్యం ఉంటుంది. అయ్యో, శ్రోత వరకే వక్త వరకే ఏర్పాటు చేసి శ్రోతలు ఎండలో ఉన్నా గాలిలో ఉన్నా వాళ్ళ ఇబ్బందులు చెబుతున్నటువంటి వక్తకి అవగతమవుతూ ఉంటాయి కనుక ఈ బాధతో ముందుకు చెప్పలేరు. అటువంటి బాధలు లేకుండా ఇక్కడ శారదా పీఠాన్ని, శారదా పరమేశ్వరి ఆలయం, ఈ ఆలయం 1974లో రామనామ క్షేత్రానికి ఆలయానికి మధ్య గోడ పగలగొట్టి ఉంటే నేను భాషా ప్రవీణ చదివే రోజులలో వచ్చి అమ్మవారి దండకం ఉంది, అద్భుతమైనటువంటి దండకం, శారదా దండకం, అమ్మవారి సన్నిధిలో నేను నేర్చుకుని మా పినతండ్రి గారి కుమారుడు నాతో పాటే సహాధ్యాయి, ఆయనకి పద్యాలు గుర్తుండేవి కాదు, ఆ దండకం ఆయనకి నేర్పా నేను ఇక్కడ. అప్పుడు వచ్చి వెళ్ళాం మేము ఆలయానికి. తర్వాత యాదృచ్ఛికంగా ఏదైనా ఉత్సవాలప్పుడు అమ్మవారు అనుగ్రహించినప్పుడు రావటం, దర్శనం చేసుకోవటం, వెళ్ళటం జరిగింది. గత సంవత్సరం 3 రోజులు శ్రీరామ గుణ వైభవం అనే పేరుతోటి శ్రీహరిప్రసాదరావు గారు ఇక్కడ ప్రవచనాలు ఏర్పాటు చేసి ఇంకొక 2 రోజులు కలిపి ఈసారి 5 రోజులు రామాయణానికి సంబంధించినటువంటి అంశాలు రామచంద్రమూర్తి వార్షికోత్సవాల సందర్భంగా నన్ను కోరారు. వారి కోరిక మేరకు రామాయణంలో మీకు తెలియని అంశాలు నేను చెప్తానని కాదు, నేను చెప్పేదాన్నిగా మీరు వినేవారుగా కూర్చున్నా అంతే తేడా, మీరెంతో నేను అంతే. కాకపోతే ఈ మహద్భాగ్యం కలిగింది, 10 మందిని చూడొచ్చు చక్కగా భక్తులని. భక్తులను చూస్తూ ఉంటే పరమాత్మకు ఆనందం, పరమాత్మని చూస్తూ ఉంటే భక్తులకు ఆనందం. ఈ భక్తులందరూ ఒక చోట చేరినప్పుడు ఏం చేయాలంటే భగవంతునకు సంబంధించిన గుణగానం చేసుకుంటూ మననం చేసుకుంటూ మళ్ళీ వారెట్లా చెప్పారు, వీరెట్లా చెప్పారు, ఈ రెండిట్లో ఉన్నటువంటి, ఎందుకంటే కొన్ని వేదికల దగ్గర ప్రసంగం చేయటం చాలా తేలిక, కొన్ని వేదికల దగ్గర ప్రసంగం చేయటం చాలా కష్టం. అందులో ఈ వేదిక మీద ఎందరో ఎన్నో వ్యాఖ్యానాలు, విశేషమైనటువంటి అంశాలు చెబితే విని విని ఉన్నవాళ్ళకి, విన్న వాళ్ళకి 20 పుణ్యం అన్నట్టుగా ఎక్కువ విషయ సేకరణ ఉంటుంది. చెప్పేవాళ్ళం ఏదో ఒక పుస్తకం చూసుకుని, ఏదో ఒక వ్యాఖ్యానం ఆధారం చేసుకుని అది కొంత అర్థమయ్యి కొంత అర్థం కాక మాకు అర్థమైంది అంటే కొంత మీ ముందుంచే ప్రయత్నం మేము చేస్తాం. అటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి పోలిశెట్టి హరిప్రసాదరావు గారికి ముందుగా కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఈ అవకాశాన్ని కలిగించినందుకు, ఆ రామచంద్రమూర్తి నిజానికి ఎంత దయామయుడు అంటే ఒకప్పుడు మా ఇంట్లో ఈ వసంత ఋతువులో అద్భుతంగా ఉత్సవాలు జరిగేవి, వసంత నవరాత్ర మహోత్సవాలు. అప్పుడు పోలిశెట్టి శ్రీహరిప్రసాదరావు గారు కూడా మా ఇంటికి రావటం, మా స్వామిని సేవించటం, అందులో ఉన్న ఋత్విక్కులకు సంభావన వారు అందజేయటం జరిగింది చాలా కాలం క్రితం. అటువంటి ఆ రామాయణం అనేది అంటే మనం విడిచిపెట్టినా మన విడిచిపెట్టవు. ఎప్పుడు విడిచిపెట్టమంటే ఆచార్యులు మన వైపు అనుగ్రహాన్ని ప్రసరించినంత వరకు పరమాత్మ అనుగ్రహం ఉంటుంది. వైశాఖ మాసంలోనే మా ఇంట్లో చేసేవాళ్ళం. మార్చి నెలలో తిరుపతిలో అన్నమాచార్య కళాక్షేత్రంలో రామాయణ ప్రసంగం చేయించాడు రామచంద్రమూర్తి. గత మాసం భాగ్యనగరంలో 4 రోజులు అభయాంజనేయ స్వామి సన్నిధిలో రామాయణ ప్రసంగాలు చేయించాడు. మళ్ళీ వైశాఖ మాసం ప్రారంభంలో వసంత ఋతువు పరిపూర్తి కనుక మళ్ళీ ఇక్కడ రామాయణ ప్రసంగాలు చేయిస్తున్నారు. అటువంటి రామచంద్రమూర్తికి అంజలి ఘటిస్తూ, భగవద్ రామానుజులంతా జ్ఞాన మార్గమే చెప్పారండి, అదంతా జ్ఞానము, ఊహ కందనటువంటిది, అందరికీ అర్థమయ్యేది కాదు, నిర్గుణోపాసనే ప్రధానము అంటారు. ముందు సగుణోపాసన చెప్పిన పెదపే భగవద్ రామానుజులు నిర్గుణోపాసన సిద్ధాంతాన్ని, జ్ఞాన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వీరు సగుణోపాసన చేశారు అనటానికి సాక్ష్యం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఎంత అద్భుతంగానో 25 శ్లోకాలలో ఈ సంసారంలో ఉన్నటువంటి చికాకులు, సంసారంలో పడ్డ జీవుని వేదన, ఎవరిని నమ్మితే స్వామి ఉద్ధరిస్తాడు, అందులో కూడా పిలవగానే పలికి తన యొక్క సత్యాన్ని చాటుకునే నరసింహస్వామి కరావలంబ స్తోత్రం ఒకటైతే, మరొకటి కనకధారాస్తవం అందరికీ వచ్చు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే శంకర భగవత్పాదులు వ్రాసినటువంటి కనకధారాస్తవంలో ఉన్నటువంటి సరసిజనయనే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమఖ్యం అన్న శ్లోకము లక్ష్మీ అష్టోత్తరంలో ధ్యాన శ్లోకం కాగానే ఉన్నందువలన వైష్ణవులు కూడా నిత్యం పఠిస్తున్నారు. ఇది అద్వైతం. శంకర భగవత్పాదులు వ్రాసినటువంటి శ్లోకాన్ని ఎంత వీర వైష్ణవులైనా లక్ష్మీ అష్టోత్తరంలో తప్పనిసరిగా పఠిస్తున్నారు అంటే ఇప్పుడు విశిష్ట అద్వైతం అయింది. అటువంటి ఆ తల్లి కరుణ మన యందు సంపూర్ణంగా కలగాలి. వారు గోవింద గురువుగారిని దృష్టిలో పెట్టుకుని భజగోవిందం రాశారు అని దాన్ని రాగమాలికలో ఆమె కూర్చారు. అది కూడా సుదీర్ఘంగానే ఉంటుంది. చరణాలు అందులో వేదాంతాన్ని బోధించారు. ప్రధానంగా భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి గచ్చతి డుక్రయీకరణే. ఊరికే డుక్రయీకరణే ధాతువు వల్లె వేసినంత మాత్రాన ప్రయోజనం లేదు. ఏదైనా సరే ముందు వల్లె వేయటం ప్రథమావస్థ, తర్వాత అర్థం చేసుకోవాలి, అర్థాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. ఈ మూడు స్థితులు సామాన్యులకు ఉన్నాయి. అసామాన్యులకు వల్లె వేసే పని లేదు. ఏకసంతాగ్రాహులు అంటారు వాళ్ళని. ఒక్కసారి చెప్తేనే వాళ్ళకు అర్థమైపోతుంది. ఆ భజగోవిందంలో వారు ప్రతిపాదించినటువంటి తత్వం ఏమిటి, లోకంలో సుఖమైన మార్గం ఏమిటి, ఆ సుఖమైన మార్గాన్ని మనం విడిచిపెట్టి ఎక్కడ సుఖం లేదో అక్కడ వెతుక్కుంటున్నాం. అక్కడ ఉన్నటువంటి గాజుబొమ్మను చూసి వజ్రమని భ్రమిస్తున్నాం. వారు ఏం చెప్పారు, అర్థం అనర్థం భావయ్య నిత్యం. ఈ అనుకుంటున్నటువంటి ధనము శాశ్వతంగా ఉండేది కాదు, కనుక నీవు శాశ్వతమైనటువంటి ధనానికి ప్రయత్నం చెయ్యి. ఇంకో రహస్యం చెప్పారు, లోక లక్షణం అది. వారు లోకజ్ఞులు కనుక లోకం ఏమని ఊహిస్తుందో లోకంలో ఎలా ఉంటుందో మనకు అందించారు. మనమందరం ఆ బాధను అనుభవిస్తున్న వాళ్ళమే. యావద్ విత్తోపార్జన శక్త తావత్ నిజ పరివారో రక్త. నువ్వు ఎంతసేపు సంపాదిస్తావో అంతసేపు ప్రేమ ఉన్నట్లుగా ఉంటారు. అసలైన ప్రేమ ఎవరికి ఉంటుంది? ఎదుటి వారి నుండి ప్రతిఫలం ఆశించనప్పుడు ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. ఎదుటి వారి నుండి ఎప్పుడైతే ప్రతిఫలాన్ని మనం ఆశిస్తామో మనకి తెలియకుండానే ఆ ప్రతిఫలం అందలేదనే చికాకు చిరాకు క్షోభ గురి అవుతూ ఉంటాం. ఈ యజమాని ఎంతకాలం తాను కష్టపడో సుఖపడో మాట్లాడో శారీరక శ్రమ చేసో ధనాన్ని సంపాదిస్తాడో తావత్ అంతవరకు నిజ పరివారో రక్త. తన పరివారం, భార్య పిల్లలు ఇంకా మనవళ్ళు మునిమనవళ్ళు, తాతగారు వస్తున్నారంటే తాత చాక్లెట్ తెస్తాడు పెడతాడని ఆ తాతగారి రాక కోసం కాదు, చాక్లెట్ కోసం. అలాగే తండ్రి గారు వస్తే ఏమన్నా వస్తువాహనాలు కొనిపెడతారని కొడుకులు, నగలు చేయిస్తారని భార్య ఎంతో ప్రేమగా ఉంటారు. ఎప్పుడైతే అశక్తుడవుతాడో అప్పుడు ఎవ్వరూ పట్టించుకోరు అని శంకర భగవత్పాదులు ఏ సిద్ధాంతాన్ని ఏ వాస్తవాన్ని మనకు అందించారో అదే వాస్తవాన్ని భజ యతిరాజం అనే మకుటంతో భగవద్ రామానుజుల శిష్యులు, భగవద్ రామానుజుల తత్వం తెలిసిన వారు వారు అందించారు. పురుషోద్దండ వేదాంత రంగనాథాచార్యులు అనేటటువంటి వారు 36 శ్లోకాలలో, అందులో ఇప్పుడు దీనికి అనుబంధంగా ఉన్నటువంటిది ఒక్కదాన్ని మనవి చేస్తాను. కశ్చన లోకే కరపుట పత్ర పాతుం సుతమాశ్రితమఠ సత్ర తస్మిన్ వృద్ధే సతి సకలత్ర శపతి హిరండా సుత ఇతి పుత్ర. యజమాని ధర్మాన్ని యజమాని ఎప్పుడూ కాపాడుకుంటూ ఉంటాడు. ఏమిటి, తాను ఉన్నంతకాలం లోకంలో ఎవరైనా పెద్దవాళ్ళం ఉన్నంతకాలం చిన్నవాళ్ళని కష్టపెట్టకూడదు, ధనం చిన్నవాళ్ళ ధనం పెద్దవాళ్ళు ఆశించకూడదు. కొన్ని సూత్రాలు ఉన్నాయి. అందుకనే నాయనమ్మలు అమ్మమ్మలు అమ్మలు ఉంటే నేను చేస్తాలేమ్మా నువ్వు కూర్చోమంటారు, తండ్రి కూడా నీకెందుకు లేరా నేనున్నాను కదా అంటారు. ఇప్పటి వాళ్ళకి నేనున్నాను కదా అని ప్రతిపనికి అడ్డబడుతున్నాడు మా నాన్న, నాకు స్వతంత్రం లేదు, నా మాట వినడు అని పెద్ద దండకం చదువుతున్నారు. ఆ యజమాని అయిన వాడు పాతుం సుతమాశ్రితమఠ సత్ర కశ్చన లోకే కరపుట పాత్ర. పాపం సంతానాన్ని భార్యని బ్రతికించుకోవాలని చేతులనే భిక్షాపాత్ర చేసి యాచించి తీసుకువస్తాడు యజమాని. కర పుట పాత్ర, భిక్షాపాత్ర వేరే ఏం లేదు. పరమేశ్వరుడు ఉన్నాడనుకోండి, ఆయనకి అద్భుతమైనటువంటి కపాలం, బ్రహ్మ కపాలం దొరికింది, దొరికిందని ఏదైనా వినియోగించుకోవాలని గుణపాఠం నేర్పాడు స్వామి కపాలిన్ భూతేశః. ఆ కపాలం పుచ్చుకుని ఆయన భవతి భిక్షాందేహి అని ఆది భిక్షువుగా మనకి దర్శనమిస్తున్నాడు ఈనాటికి కూడా పరమేశ్వరుడు. అటువంటిది ఈ పిల్లల్ని రక్షించుకోవాలి అని లోకంలో ఒకడు ఏ మఠంలోనూ ఏ సత్రంలోనూ తాను నివసిస్తూ తన సంతానం తన భార్య క్షేమంగా ఉండాలని చేసి చిత్త చివరికి ముసలివాడై అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో కర్ర పట్టుకుని కూడా నడవలేని పరిస్థితిలో వృద్ధేసతి మిక్కిలి ముసలివాడైపోయినప్పుడు సకళత్రహ ఆ భార్య తిడుతుంది. అంత మాత్రమే కాదు, సకళత్రహ భార్యతో కలిసిన కొడుకు శపతి రండా సుతైతి. మనం ఆ రండా అన్న పదానికి చాలా నీచమైన అర్థం చెప్పారు తెలుగులో. అంత భయంకరంగా పుత్రః శపతి, కొడుకు భార్యతో కలిసి తిడతాడు. నిజానికి ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయికి ఇక్కడి మర్యాదలు తెలియకపోతే ఇంటి మర్యాద ఇది, పెద్దవాడిని గౌరవించాలి అని తాను గౌరవించి తన భార్య చేత గౌరవింప చేయవలసిన వ్యక్తి గౌరవించకపోగా నిందిస్తాడు. కనుక అర్థమనర్థం భావయ్య నిత్యం అన్నటువంటి తత్వాన్ని ఉభయులు రెండు సిద్ధాంతాలు మనకి నెలకొల్పినయ్యని మనవి చేస్తూ ఇక ఈనాటి ప్రసంగం శ్రీమద్ రామాయణం ఆచార్య వైభవం. ఎందుకంటే ఒకటి అని నిర్దేశించుకోలేదు నేను. ఇవాళ అనుకోకుండా ఇద్దరు పరమాచార్యుల జయంతి కనుక రామాయణంలో ఉన్న ఆచార్య వైభవాన్ని మనం ఒక్కసారి స్మరణకు తెచ్చుకుంటే ఆ ఆచార్య అనుగ్రహం మన యందు పరిపూర్ణంగా ఏర్పడుతుంది అనే సంకల్పంతో వారు శీర్షికలు అడిగినా కూడా రామాయణ ఉపన్యాసములోనే వెయ్యండి స్వామి, ఏది చెప్పిస్తే అది చెబుతాను అని వారికి చెప్పడం ఇవాళ నిజంగా నాకు ఎంత పరమానందంగానో ఉంది. అక్కడికి వచ్చి చూస్తే అద్భుతంగా శంకర భగవత్పాదులు ఉదయం భగవద్ రామానుజుల ఉత్సవం, అందులో సహస్రాబ్ది 1000 సంవత్సరాలు, మరి శంకర భగవత్పాదులకు 1000 ఏళ్ళు దాటిపోయి ఉంటాయి, ఎన్ని వందలో తెలుసుకుని కనీసం 100 సార్లు భజగోవింద స్తోత్రమో వారు రాసిన కనకదారు ఒక చోట కూర్చుని పారాయణ చేయటమే మనం వారికి చేసే గురు సత్కారం. మనం 100 ఏళ్ళు అయిపోయినాయి, 60 ఏళ్ళు అయినాయండి, అందుకని 60,000 పెట్టి మా శ్రీమతికి నెక్లెస్ చేయించాను లేదా మా వారికి కారు కొనిపెట్టాను అని చెప్పుకుంటున్నారు ఇవాళ. మనం వాళ్ళకి ఏం చేయాలి? మన కోసంగా వాళ్ళు వాళ్ళు లోకాలు విడిచిపెట్టి ఈ మానవ లోకానికి వచ్చి మనం చూస్తున్నటువంటి అకృత్యములైన చేష్టల వలన కలిగే బాధను సహించి మన మంచి కోరిన వాళ్ళకి మనం ఏం చేయాలి అంటే, నాకు కలిగిన సంకల్పం 100 సంవత్సరాలు వారు రాసినటువంటి ఒక స్తోత్రం పారాయణ చేయటం, అది వారికి మనం ఇచ్చే గురుదక్షిణ. ఆ స్తోత్రం వల్ల లాభం వారికే మనకే. మనకే ఇప్పుడు అందరికీ తెలిసిన కనకధార చదువుకోవచ్చు. అసలు షట్పదీ స్తోత్రం అనే 6 శ్లోకాలు రాశారు శంకర భగవత్పాదులు, అత్యద్భుతమైన స్తోత్రం. కంచిలో పెద్ద స్వామి వారు కూడా అక్కడికి వెళ్ళిన వారిని షట్పదీ స్తోత్రం మర్చిపోలేదు కదా అని ప్రశ్నించేవారట. అంత అద్భుతమైన స్తోత్రం ఆ ఒక్క స్తోత్రం. 6 శ్లోకాలే మనం 6 15 90 నిమిషాలు చెప్పుకో తగినంత గొప్ప స్తోత్రం. అది నాకు ఒక 3 సంవత్సరాల క్రితమే అనుకోకుండా నా దగ్గరికి రావటం, ఆ బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దాంతోపాటు మరొకటి చెబుదాం అనుకుని వెళ్ళాను. కానీ షట్పదీ స్తోత్రమే 1.5 గంటలు పట్టింది. అసలు అన్నిటికంటే విచిత్రం ఏమిటంటే ఈ అద్వైత జ్ఞానం నాకు బాగా తెలుసు, నేను ఇందులో గొప్పదాన్ని శంకర సిద్ధాంతం తెలుసు అనుకుంటున్నటువంటి రామతృచమ్మ గారు నాకు ఈ స్తోత్రం ఉన్నట్టే తెలియదు అన్నారు అంతా చెప్పిన తర్వాత విని. అటువంటి చిన్న చిన్న స్తోత్రాలు, కొన్ని పెద్దవి వద్దు, చిన్న స్తోత్రం షట్పది 6 శ్లోకాలు రోజుకు మనం చక్కగా 100 సార్లు కాదు 1000 సార్లు చేసుకోవచ్చు. పోనీ ఈ కలియుగంలో బట్టి ఒకసారి కూర్చుని మనం ఏకాసనం మీద చేయలేము. ఒకరోజు అనుకుందాం స్నానం చేద్దాం చేసుకుందాం కాగితం మీద, అట్లా ఇళ్లల్లో విడివిడిగా చేసుకుంటూ ఏదైనా ఆ చరిత్రని తీసుకుని ఆ చరిత్ర ప్రకారం 800 సంవత్సరాలు అన్ని ఇక్కడ 100 మంది కూర్చుని 10 సార్లు చదివితే చాలా వేగంగా పూర్తయిపోతుంది. అలా కనకధార చేసుకోవచ్చు, షట్పది చేసుకోవచ్చు, భజగోవిందం చేసుకోవచ్చు, శివానందలహరి పోనీ సంవత్సరానికి ఒక శ్లోకం క్రింద అసలు అద్భుతమైన మూక పంచశతిని వ్రాశారు వీరు. ఆర్యాశతకం ఎంత అద్భుతంగా అమ్మవారి మహిమ అంటే మనం దే స్వామిని ఉపాసిస్తున్నామో తదేక నిష్ట ఆ స్వామి యందు ఉండి తీరాలి. ధరణిమయీం తరణిమయీం అసలు అమ్మవారే పంచభూతాత్మక స్వరూపంగా వారు వర్ణిస్తారు ఆ శతకంలో. ఆ అమ్మవారి వైభవాన్ని స్వామివారి వైభవాన్ని ఎంత అద్భుతంగానో చాటారు ఆ ఒక్క శ్లోకం చదువుకున్న ఆ శతకం చదివిన అద్భుతమైనటువంటి వాగ్ధార ఏర్పడుతుంది. మరి ఆ మూక పంచశతిలో 5 శతకాలు, అందులో 1 ఆర్యాశతకం. ఆ ఆర్యాశతకం ఆర్యావృత్తంలో వ్రాయబడింది, అమ్మవారి మహిమను చాటినటువంటిది. కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణశృణిపాశం కఠిన స్తన భదనమ్రం. ఎంత అద్భుతమైన వర్ణన, అమ్మవారు కళ్ళకి కనపడేటట్టు జయ జయ జగదంబ శివే అని చిట్ట చివరికి జయ జయారావాలతో ఆ శతకాన్ని పూర్తి చేశారు. అలా మనం చరిత్ర ఇదమిద్ధంగా నిర్ణయించినటువంటి దాన్ని పురస్కరించుకుని అటువంటి వైభవాన్ని ఈ శంకర మఠంలో పోలిశెట్టివారు శ్రీకారం చుడతారు అని మేము విన్నటువంటి భక్త పారిషదులు వారు ప్రత్యక్షంగా లేరు కనుక వారికి వార్త చేర్చి దానికి దాంట్లో భాగస్వాములు అందరం అవుదామని మనవి చేస్తూ ఇక ఈనాటి అంశంలోకి వద్దాం. ఆచార్య వైభవం ఎంత చెప్పుకున్నాం అనుకున్నా ఆవగింజంత కూడా అర్థం కాదు, మనకి అవదు. అంత గొప్పది వైభవం. నాకు 8:30 అయినప్పుడు కొంచెం సూచన చేయండి, ఇవాళ నేను వాచి తెచ్చుకోవటం మర్చిపోయి వచ్చాను కాబట్టి. ఎవరి దగ్గరైనా గడియారం ఉన్నవాళ్ళు, ఇప్పుడు 7:30 అయింది. ఏది మనం ఊరికే శంకర భగవత్పాదులు భగవద్ రామానుజులు అనుకుంటే అసలు వారి పుస్తకాల్లోకి వెళ్ళి శ్లోకాల్లోకి వెళితే మనం బయటికి రాలేం. మళ్ళీ ఇద్దరూ శరణాగతి తత్వమే చెప్పారు, ఆ చెప్పిందే అందంగా చెప్పారు. అసలు ఏమీ లేనటువంటి ముళ్ళు తుప్పలు ఉన్నటువంటి బాటని పాపం ఆ చెట్లన్నీ నరికి ముళ్ళు ఏరి మట్టి పోసి గుంటలు పూడ్చి కంకర వరకు శంకర భగవత్పాదులు వేస్తే ఆ కంకర మీద మంచి సిమెంట్ రోడ్డు పోశారు భగవద్ రామానుజులు. అది భగవద్ రామానుజులు శ్రీభాష్యం రాస్తూ భగవద్బోధ ఆయన కృతాం బ్రహ్మసూత్ర వృత్తిం పూర్వాచార్య సంచిక్షిపు తన్మతానుసారేణ సూత్రాక్షరాణి వ్యాఖ్యాస్యంతే. ఈ ఒక్క మాట చాలు మనకి 2 సిద్ధాంతాలు ఒకటంటే భగవద్బోధ ఆయన కృతాం బ్రహ్మసూత్ర వృత్తిం. బోధాయనులు అందించినటువంటి బ్రహ్మసూత్ర వృత్తి సూత్రము, సూత్రమునకు కొద్ది వివరణ వృత్తి అంటారు. పూర్వాచార్య ఇంతకుముందు నాకంటే ముందు అవతరించిన వారు సంచిక్షిపు అక్షరం దాకపోకుండా సూత్రం వరకు వ్యాఖ్యానం రాశారు. తన్మతానుసారేణ ఆ పూర్వంలో రాసిన ఆచార్యుల సిద్ధాంతాన్ని అనుసరించి సూత్ర అక్షరాణి వ్యాఖ్యాస్యంతే. వాళ్ళు సూత్ర వ్యాఖ్యానం చేస్తే సూత్రంలో ఉన్న అక్షరాలకు నేను వ్యాఖ్యానం చేస్తున్నాను అన్నారు శ్రీభాష్యం మొట్టమొదట్లో. కనుక మనం సంప్రదాయం తెలియాలి అంటే ముందు వాళ్ళది, ఆ తర్వాత వాళ్ళది, ఇది 3 తెలుసుకుంటేనే సమగ్రమైనది వస్తుంది. కానీ కేవలం మా సిద్ధాంతం ఇదేనండి, నేను ఇదే చదివి పిడివాదన చేస్తానని అనకూడదు. మా నాన్నగారు శంకర భాష్యం పూర్తిగా చదివారు. అప్పుడు మా వైష్ణవులందరూ మా నాన్నగారు సీతారామాచార్య గారు అయితే సీతయ్యని పిలిచేవారు. బిబే సీతయ్య శంకర భాష్యం చదువుతున్నాడు, అద్వైతుల్లో కలిసిపోయినాడు అని చిన్న చూపు చూశారు. తర్వాత మళ్ళీ విశిష్టాద్వైతం నేర్చుకున్నారు, అప్పుడు అద్వైతులు చిన్న చూపు చూడాల. ఇది నా అనుభవంలో ఉన్నటువంటి గొప్ప విషయం. ఎందుకంటే నాన్నగారికి అద్వైతులతోటి, పోలిశెట్టి సీతారామాంజనేయులు గారితోటి, వీళ్ళ వంశంతోటి ఎప్పటి నుండో పరిచయం ఉన్నటువంటి మహానుభావులు. వారు ఈ సంపత్ నగర్లో రామనామ క్షేత్రంలో ఎవరైనా పిలిచి మీరు ఏమైనా మంచి మాటలు చెప్పండి అంటే అప్పటిలో రిక్షా ఖర్చు ఆయన పెట్టుకుని వచ్చి చెప్పినటువంటి వాడు నాకేమిస్తారు అనకుండా అటువంటి మహనీయుడి గర్భవాసాన జన్మించి ఏదో వారు రామాయణానికి మారురూపంగా లోకం గుర్తించినప్పుడు అమ్మ రామాయణం చెప్తారా అంటే చెప్పను అనటం దోషం కాబట్టి ఇక్కడ చెప్పటానికి వచ్చాను, కానీ మీకు తెలియని విషయం నేను చెబుతాననేటటువంటి అహంకృతితో రాలేదని ముందుగా గోష్ఠికి విజ్ఞప్తి చేస్తూ ఇక రామాయణం అంతా నిజానికి ఆచార్య వైభవం, భాగవతం అంతా ఆచార్య వైభవం. ఇవాళ మనం ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలి అంటే ఎన్నోసార్లు తిరిగి ఎంతో కష్టపడి ఆ విషయం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరే యంత్రాల ద్వారా ఇంట్లో కూర్చొని నేర్చుకున్న యంత్రం యంత్రమే, మంత్రం మంత్రమే, గురువు గురువే, ప్రతిబింబం ప్రతిబింబమే. ఇంక మనం ఇంట్లో కూర్చుని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో స్వామిని చూస్తూ తిరుపతి వెళ్ళటం మానేస్తున్నామా, తిరుమలకి వెళుతూనే ఉన్నాం, ఎందుకు వెళుతున్నాం అంటే ఇంకా విశేషాలు తెలుసుకున్న తర్వాత ఇంకా బాగా స్వామిని చూద్దామనేటటువంటి ఆర్తితో ప్రేమతో వెళుతున్నాం. అలా విషయం తెలుసుకున్న తర్వాత మనం చేసే పారాయణ క్రమంలో ఒక భక్తి ఒక శ్రద్ధ ఏర్పడుతుంది. మనం భక్తి శ్రద్ధలు లేకుండా ఊరికే రామా 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 అన్నా కూడా రాముడు మోక్షం ఇస్తాడు. కానీ మనం తినే భోజనానికి కూర్చున్నాం, భోజనానికి కూర్చున్న పదార్థాలన్నీ వడ్డించారు. ఆ వడ్డించినప్పుడు ఒకసారి తిన్నటువంటి మధుర పదార్థం మళ్ళీ ఆకులో వేసినప్పుడు మనం ఏమనుకుంటాం, బో ఇది జిలేబీ అండి, అట్లా మునిపంటితో కొరికితే ఇట్లా రసం కారుతుంది, ఆహా అని ఆస్వాదించుకుంటూ తినే జిలేబీ రుచికి ఏదో పెట్టారు ఆకులో, నేను గమనించలేదు, గబగబా తినేశాను వచ్చాను అన్నటువంటి జిలేబీ రుచికి ఎంత వ్యత్యాసం ఉంటుందో. ఒక గ్రంథాన్ని మనం పెద్దల వలన విన్నప్పుడు, మనకు అర్థమైనప్పుడు, ఆ గ్రంథం చదువుతున్నప్పుడు శ్లోకాలు కనపడవు, ఈ మాటలు చెవిలో మారుమ్రోగుతూ ఉంటాయి, ఆ రామచంద్రమూర్తి కనిపిస్తూ ఉంటాడు. అందుకని పెద్దల దగ్గర మనం గురుముఖత నేర్చుకోవాలి అని శాస్త్రం చెప్పింది. వాల్మీకి మహర్షి దగ్గరికి సాక్షాత్తుగా నారద మహర్షి వచ్చాడండి. ఇది అసలు గురువుల యొక్క లక్షణం. అందుకనే అడగకుండా యోగ్యుడైన వారిని వెతుక్కుంటూ వెళ్ళి ఉపదేశం చెయ్యటం సద్గురు లక్షణమైతే, ఒకటికో ఇద్దరికో కాకుండా ప్రపంచంలో ఉన్న జీవులనందరినీ తరింపచేయటం కోసం పర్యటన చెయ్యటమే జగద్గురువుల లక్షణం కాబట్టి శ్రీ 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 పరమహంస పరివ్రాజక జగద్గురువులని వాళ్ళని అన్నారు. ఊరికే మూడు శ్రీలు, పరమహంస, పరివ్రాజక శబ్దం అందరం మనం ధరించకూడదు, అర్హత లేదు మనకి అంటానికి. కొంత అర్హత ఆ పెద్దల వలన మనకు కలిగింది. అందుకని మూడు శ్రీలు మనలో ఉన్నటువంటి తాపత్రయాన్ని పోగొడతారు కాబట్టి శ్రీ శ్రీ శ్రీ. ఇది అద్వైతం కానివ్వండి, ద్వైతం కానివ్వండి, విశిష్టాద్వైతం కానివ్వండి, ఎవరికైనా సరే పరమహంస పరివ్రాజక పదంతోనే గౌరవిస్తారు. అసలు ఆ జగద్గురువులే లేకపోతే మనం లేము. ఎందుకని అంటే వాళ్ళు పరమహంసలు, పరివ్రాజకులు. పరివ్రాజకం అంటే సన్యాసం అని మాత్రమే మనకు తెలుసు, తిరుగుతూ ఉంటారు. అసలు సన్యాసులు ఎక్కడా నిద్ర చేయకూడదు అని ఒక శాస్త్రం ఉంది. ఎందుకని నిద్ర చేయకూడదు అంటే ఒక చోట ఉండేసరికి సన్నికర్ష ఏర్పడుతుంది, కనుక సన్నికర్ష అనేది వాళ్ళకి పనికిరాదు. ఏ వ్యక్తి ఎందు ప్రేమ కానీ ద్వేషం కానీ రాగం కానీ ఉండకూడదు అని భాగవతంలో శాస్త్రం చెప్పింది సన్యాస విధానాన్ని. అందుకని వ్రజ గతవు ఎప్పుడు పర్యటన చేస్తూ ఉంటారు. స్వామివారి పర్యటన విశేషాలని వారి సిద్ధాంతానికి సంబంధించినటువంటి మాసపత్రికలలో స్వామివారు ఈ నెల బలానా చోట బలానా చోటని వేస్తారు. అయితే చాతుర్మాస్యం నాలుగు నెలలు ఒక చోటే ఉంటారు కదండి, మరి మీరు చెప్పారు వారు పర్యటన చేస్తూ ఉండాలని, ఇప్పుడు ఎందుకుంటారు అంటే ఒకరు చెప్పారు వానలండి, తిరగటం ప్రయాణానికి ఇబ్బంది అండి, అందుకని ఉండిపోతారండి అని. ఇది కాదు వాళ్ళ ఉద్దేశ్యం. వానలో పచ్చిక బాగా మొలిచి చిన్న చిన్న సూక్ష్మక్రిములు అందులో ఏర్పడి మన పాద సంచారం వల్ల వాటికి హాని కలుగుతుంది, కనుక మనం వెళ్ళకూడదన్నంత కారుణ్యంతో వాళ్ళు ఒకచోటే ఉంటారు అని ఒక పెద్దలు చెప్పారు. ఇప్పుడు కరుణాలయం అన్న పదానికి ఇది అన్వయం చేసుకుంటే అసలైన చాతుర్మాస దీక్ష మనకు అర్థమవుతుంది. ఆ చాతుర్మాస్యంలో ఉన్నప్పుడు ఒకచోట ఉన్నటువంటి భక్తులకు వినాలనే కోరిక కలిగిన వారికి ఆ ఉన్న సమయాన్ని బట్టి స్వామికి సంబంధించినటువంటి వేదాంత తత్వాన్ని బోధ చేస్తూ ఉంటారు ఆ పెద్దలు. అటువంటిది నారద మహర్షి ఎక్కడ స్థిరంగా కూర్చోడు. ఈయన అసలైనటువంటి సన్యాసి, పరివ్రాజకుడు. మరి పరమహంసలు, మామూలు హంసలు ఏం చేస్తాయి, పాలు నీళ్లు కలిపి పెట్టినప్పుడు మనం ఎన్ని కలిపితే అన్ని పాలైతే అన్ని పాలే తాగుతాయి, నీళ్ళన్నీ వదిలిపెడతాయి. ఈ పరమహంసలు, ఈ జీవాత్మలు అనేటటువంటి వీళ్ళు చేసినటువంటి పుణ్యపాపములలో హంస పాలను గ్రహించినట్లుగా పుణ్యాన్ని మాత్రం గ్రహించి మన తరఫున స్వామికి విన్నవిస్తారు, స్వామి ఈ జీవుడు ఈ పుణ్యం చేశాడు వీడిని కనికరించు అని వారు చెబితేనే భగవంతుడు మన వైపు చూస్తాడు. నేనుగా వచ్చానంటే నువ్వు రావద్దురా బాబు, ఆయన చెప్పాడా, ఆయన చెప్తేనే లోపలికి పంపించండి అని చెప్తారు ఆ పైలోకంలో నుండి. అందుకని ఎవరికి వాళ్ళం గురు పరంపరని ప్రతిరోజు అనుసంధానం చేసుకోవాలి. అస్మత్ గురుభ్యో నమ అస్మత్ పరమ గురుభ్యో నమ అస్మత్ సర్వ గురుభ్యో నమ అని అక్కడ నుండి ఎవరి సిద్ధాంతం ప్రకారం వాళ్ళు మొదలు పెడతారు. శంకరాచార్య మధ్యమం అస్మద్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరామని ఎవరి గురు పరంపరని వాళ్ళు అనుసంధానం చేసుకున్న తర్వాతనే ఏ కార్యక్రమం అయినా చేయాలి. ఏనాడు మనం గురువుని మరిచిపోతామో ఆ రోజు మన ఆత్మ మనని నిందిస్తుంది, మనని మనం మరిచిపోయిన వాళ్ళం అవుతాం. కనుక ఎట్టి పరిస్థితిలో ఒకవేళ ఎప్పుడైనా దైవాన్నైనా మరువవచ్చేమో కానీ గురువును అసలు మరువరాదు. అటువంటి గురువులు ఇద్దరు మన అనుగ్రహించారు ఇవాళది. మనకు పరమానందం ఏమిటంటే వైశాఖ మాసం స్వామి స్వరూపం ఒకటైతే అసలు గురుస్వరూపం అయిపోయింది ఇవాళ. ఆ ఇద్దరి గురువుల ఆశీస్సులు మన ఎందు సమగ్రంగా ఉండటానికే ఏ సామవేదం షణ్ముఖ శర్మ గారినో మరొకరినో ఆహ్వానించకుండా నన్ను ఇక్కడికి రప్పించారు శంకర భగవత్పాదులు. ఒక 50 సంవత్సరాలు శంకరుని యందు నిష్ట కలిగిన వాళ్ళకి వైష్ణవత్వం అబూతుంది అని శాస్త్రం. కేవలం జన్మతో వైష్ణవత్వం అనేది ఎవరికీ రాదు. శంకరుని ఉపాసన చేయగా 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 జ్ఞానం కలిగి తద్వారా వైష్ణవత్వ స్వీకారానికి అర్హత ఏర్పడుతుంది అని పెద్దలు చెప్పారు. ఆ విధానాన్ని వచ్చే 4 రోజులలో ఏదో ఒక సమయంలో స్వామి సూచన చేస్తే అందిస్తానని మనవి చేస్తూ తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ముని పుంగవం. ఇది రామాయణంలో మొట్టమొదటి శ్లోకం. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ముని పుంగవం. నేను రామాయణంలో 4 ఉద్దేశించి ఆచార్య వైభవం చెబుదాం అనుకుని వచ్చా. అలా అని పరిగెత్తి పాలు తాగిన దానికంటే నిలబడి నీళ్లు త్రాగటం మంచిదన్నారు కాబట్టి ఎంతమంది మనకి అవకాశం ఇస్తే అంతవరకే చెబుదామనే నిశ్చయానికి వచ్చేసాను ఇప్పుడు. ఇది నారద మహర్షి వాల్మీకి మహర్షిని గురించి చెబుతున్నటువంటి ఒక అద్భుత శ్లోకం. ఇక్కడ మనం రామాయణం అనగానే మొట్టమొదట మన గురువు బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారి కుమారుడైన నారదుడు 2వ గురువు, వాల్మీకి 3వ గురువు, 4వ గురువులు కుశలవులు. కుశలవులు లేకపోతే రామాయణం లోకంలోకి వచ్చేదే కాదు. భాగవతానికి శుకమహర్షి స్థానం ఎలాంటిదో రామాయణానికి లవకుశల స్థానం అంత గొప్పది. ఈ నారద మహర్షి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి తనంత తానుగా వచ్చాడు. భాగవతం రాయటానికి ముందు కూడా నారద మహర్షి తనంత తానుగా వ్యాస మహర్షి దగ్గరికి వచ్చారు. ఈ వచ్చినటువంటి మహర్షిని గురించి అడుగుతున్న వాల్మీకిని గురించి ఇందులో ఈ శ్లోకంలో పొందుపరిచారు. మొట్టమొదటిది తపస్వాధ్యాయ నిరతం, ఇది ఒక విశేషణం నారదుడికి. వాగ్విదం వరం 2వ విశేషణం, ముని పుంగవం 3 విశేషణాలు గురువుగారికి వేశారు. మరి శిష్యుడు ఎలాంటి వాడు? తపస్వి అన్నారు. తపస్వి అయితేనే అసలు ఆ తపస్సు చేసే వాళ్ళల్లో ఉన్నటువంటి లక్షణం ఏమిటో అర్థమవుతుంది. యువతల వాడు తపస్వి కానప్పుడు ఎదుటి వానిలో ఉన్నటువంటి తపస్వితనం అర్థం కాదు. ఈ తపస్సు అంటే ఏమిటి అసలు? మనం అందరం ఏదైనా ఒక చిన్న పని కొని పెద్ద పని ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తే అబ్బో అదొక తపస్సులే చేశామండి అంటాం. తపస్సు అంటే ఏకాగ్రత. ఏ పనైనా చెయ్యండి మీరు, ఏకాగ్రత ముఖ్యం. వినటంలో ఏకాగ్రత, అనటంలో ఏకాగ్రత, తినటంలో ఏకాగ్రత, పడుకోవటంలో ఏకాగ్రత. ఏకాగ్రత లేని రోజు మనం నిద్రించినా కలత నిద్ర అంటున్నాను, దాన్ని మంచి నిద్ర అంటంలా. ఆ కలత నిద్రలో స్వప్నాలు రావచ్చు, కలవరింతలు రావచ్చు, అశాంతికి గురి కావచ్చు, ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ తపస్సు స్వాధ్యాయము అని 2 అంశాలు ఉన్నాయి. ఈ తపస్సు అంటే ఏమిటి, స్వాధ్యాయం అంటే ఏమిటి అనే 2 అంశాలు మనం తెలుసుకున్న తర్వాత 3వ అంశానికి వెళ్ళాలి. ఇందులో వాల్మీకిని గురించి లోకంలో ఒక అపప్రచారం ఉంది. మనం వాల్మీకిని ప్రార్థన చేసేటప్పుడు ఉన్నటువంటి శ్లోకానికి దీనికి సమన్వయం చేసుకుంటే అప్పుడు వాల్మీకి మహర్షి పట్ల మనకి గౌరవం కలుగుతుంది. కొందరు వాల్మీకి బోయవాడని, రత్నాకరుడని, ఆయన భార్యాపిల్లల్ని పోషించటం కోసంగా చౌర్యము ఆటవికమైనటువంటి వృత్తిలో ఉన్నాడు అని, ఒక రోజున వచ్చి నేను తెచ్చిన సంపద తీసుకున్నారు కదా, నా పాపం కూడా తీసుకుంటారా అని అడిగితే నీ పాపంతో మాకు సంబంధం లేదు అని చెప్పినప్పుడు విరక్తుడై మరి మహర్షి వచ్చి రామానమంటే అనలేని స్థితిలో మరా మరా అన్నా కూడా రామా రామా అనేటటువంటి అర్థం వచ్చిందని లోకంలో ప్రచారం ఉంది. యః పిబన్ సతతం రామ చరితామృత సాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేత సమకల్మషం. వాల్మీకి వాల్మీకి ఎటువంటి వాడు? ప్రచేతసుడు, ప్రచేతసుని యొక్క కుమారుడు. ఈ ప్రచేతసుడు ఎవరు? భృగువంశంలో ఆవిర్భవించినటువంటి ఒక గొప్ప మహర్షి. ఈయనకి భార్గవుడు అనే పేరుంది. ఈ భార్గవుడు అనేటటువంటి పేరు కలిగినవాడు మొట్టమొదట వృక్షుడు అనే పేరుంది. వృక్షోభూద్భార్గవస్తస్మాత్ వాల్మీకిర్యభిధీయతే. లక్ష్మీదేవి భృగువునకు సంతానంగా ఏర్పడినందువలన భార్గవి అనే పేరుతో అమ్మవారిని ఆరాధిస్తున్నాం. అందుకే భృగువారే పఠే నిత్యం అన్నారు. ఆ వారం రోజున పఠిస్తే మరింత సంతోషపడుతుంది. తన జన్మకి కారణమైనటువంటి మహర్షి నామంతో ఉన్న వారం కాబట్టి. అలాగే ఈ వృక్షుడు అనేటువంటి పేరుతో వాల్మీకి చెప్పబడుతున్నాడు భార్గవుడు భృగువంశంలో జన్మించాడు, భృగుపుత్రుడు, ప్రచేతసుని అనే ఋషికుమారుడు అని విష్ణు పురాణం చెబితే, భృగువంశుడు తస్య పుత్ర భృగోహ గోత్రాపచ్యమండి, నేరుగా కొడుకేనా అని అడిగారు. కొడుకు, ఆ కొడుకు కొడుకు మనుమడు, ముని మనుమడు, తర్వాత ఆ వంశంలో ఎవరు పుట్టినా దాన్ని గోత్రాపచ్యం అంటారు. ఆ గోత్రంలో పుట్టిన సంతానము అనే అర్థంలో అలా గోత్రాపచ్యంగా భార్గవుడు అనే పేరు పొందాడు. ఈ భార్గవుడే వాల్మీకిగా లోకంలో ఉన్నాడు. అయితే ఈయన తపస్సు చేస్తున్నాడు. ఋషి, ఋషి కనుకనే తపస్సు చేయగలిగాడు. ఆహారమును గెలిచి, నిద్రను గెలిచి, అలసతను గెలిచి ఎంత తీవ్రమైన తపస్సు చేశాడు అంటే పుట్టలు పోసినాయి. ఆ పుట్టలలో పామును సంచరించినా ఈయనకి తెలియనంతటి తపస్సు చేశాడు. ఇవాళ మనం అక్కడ పాము అంటే ఇక్కడ అందరం పరిగెత్తుకుని వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకి భయం ఉంది. ఏకాగ్ర నిజంగా భగవంతుని ఎందే మన భారాన్ని అప్పగించాం. ఆయన చూసుకుంటాడు, పాము కానీ తేలు కానీ ఏది ఏమీ చేయదు. శివుడి ఆజ్ఞలైంది, చీవైనా కుట్టదు అని మాట అంటున్నాం, కానీ చేతనలోకి ఆ భావాన్ని తీసుకుని రాలేదు. ఆ భావం వచ్చినప్పుడు ఏది మన దగ్గరికి రాదు, వచ్చినా ఏమీ చేయదు, చేసినా మనకేమీ కాదు. ఆ లక్షణము, ఆ గౌరవం మనం అలవరుచుకోవాల్సినటువంటి అవసరం ఎప్పుడొస్తుంది అంటే మంచి మాటలు వినగా వినగా భగవంతుని యందు భక్తి శ్రద్ధ కలుగగా కలుగగా ఏర్పడుతుంది. సరే, అటువంటి వాల్మీకి మహర్షి దగ్గరికి ఈ పుట్టలు పోసినప్పుడు వరుణుడు అద్భుతమైన వృష్టిని కురిపించాడు. ఇవాడు వాల్మీకిని గురించి చెప్పుకుందాం అనుకోగానే వృష్టి మాకొచ్చింది కొద్దిపాటి వృత్తి. అందుకు మేము ఎక్కువ తపస్సు చేయలేదు కనుక మనుషులం పుట్ట కారిపోయేంత లేదు. కానీ మనుషులం కొద్దిగా జల్లే జల్లు చిరు జల్లులు భగవంతుని ఆశీస్సుల్లాగా, ఆచార్యుల ఆశీస్సుల్లాగా మా మీద చిలుకరించింది ఆచార్యుడు అనేటువంటి కాలమేఘం. అటువంటిది ఆ పుట్టలని కరిగింపచేయటం కోసంగా వరుణుడు విపరీతమైన వృష్టిని కురిపిస్తే, పుట్ట కరిగిపోతే అందులో నుండి ఈ మహర్షి యొక్క దర్శనమైంది కనుక వాల్మీకము నుండి ఉద్భవించాడు కాబట్టి వాల్మీకి అనే పేరుతో పిలిస్తే, ఈ వాల్మీకి తపస్వి అని రామాయణం అంగీకరించింది మనకి. ఆయన తపస్వి గనక తపస్వాధ్యాయ నిరతం, ఆ తపస్సు చేసినవాడు అధ్యయనము అంటే స్వాధ్యాయము. స్వాధ్యాయము అంటే వేదమును చదువుట, చదివించుట. ఏమండి వేదం మేము కూడా చదివేస్తామండి, మంత్రాలే కదా వాళ్ళు చదివేస్తున్నారు, మేము ఎందుకు చదవకూడదు? చదువుకోవచ్చు కానివ్వండి, తప్పు చదివితే మనం చంపేస్తుంది వేదం. అంతకంటే ఏం ప్రమాదం లేదు, ఎవరైనా వేదం చదవచ్చు. వేదం మంత్రం ప్రధానంగా ఉంటుంది కనుక ఆ మంత్రం ఉచ్చారణలో ఎగుడు దిగుడు గనక పలికితే ప్రాణహాని కాబట్టి అలా చదవగలిగిన వాళ్ళు మాత్రమే చదవండి. అందరి ముఖ యంత్రాలు ఒక రకంగా ఉండవు కాబట్టి పలకనప్పుడు వచ్చే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకనొకప్పటి కాలంలో మన శ్రేయస్సు కోరి ఉపనయన అర్హత ఉన్న వాళ్ళ చేత వేద మంత్రాలు చదివించారు. ఆ మంత్రాల వలన మనకు ఎంతో శక్తి సంపద ఏర్పడుతుంది. ఈనాటికి కూడా కొన్ని వ్యాధులకు వేద మంత్రాల అనుష్ఠానంతో జపంతోనే నివారించుకోవటం. వేదంలో సౌరం అరుణమని రెండు భాగాలు ఉన్నాయి. ఎలాంటి మొండి జబ్బులనైనా అవి పారాయణ చేసి తీర్థం ఇస్తే ఆ జబ్బు నయమవుతుంది, ఆయురారోగ్య సంపన్నుడవుతాడు ప్రాణి. అటువంటి ఎన్నో మహిమలున్నాయి. అధీత సాంగ సశిరస్క వేద, వేదాన్ని చదివాడు, వేదాంగములు ఆరున్నాయి, ఆ ఆరింటినీ కూడా అధ్యయనం చేశాడు. అలా అధ్యయనం చేసినటువంటి వాడు వాల్మీకి తపస్వి అయితే, ఎప్పుడైతే ఇవి చదివి మనస్సు ప్రశాంతమవుతుందో అటువంటి వాళ్ళకి మాత్రమే వేద విద్యని చెప్పాలి అని శాస్త్రం చెప్పింది. ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ ప్రోవాచతాం తత్వతో బ్రహ్మ విద్యాం అని వేదంలో ఏదైనా ఒక భగవంతునకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్పాలి అంటే ముందు మనస్సు ప్రశాంతంగా ఉన్నటువంటి వాడికి, ఇంద్రియములను గెలిచిన వానికి చెప్పాలి. ఇంద్రియములు ఎప్పుడు మనకు లోబడి ఉంటాయో అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం. ఈ ఇంద్రియాల్లో ఏదో ఒక ఇంద్రియం చెలరేగినప్పుడు అశాంతికి గురి అయి మన అశాంతిని అలజడిని అందరికీ పంచుతాం. పెద్ద పెద్దగా అరిచో, ఏడ్చో, పోట్లాడో, రభస చేసో, ఎప్పటివో గుర్తు తెచ్చుకుని ఇట్లా మనం వాతావరణాన్ని కలుషితం చేయటంలో మన తర్వాతే మరి ఎవరైనా ప్రపంచంలో మానవులం. ప్రశాంతతని పోగొట్టి అశాంతి నిలయాలు ఎక్కువ చేస్తున్నాం. చాంద్రాయణాది వ్రతాలకి తపస్సు స్వాధ్యాయము అని పేరు. ఇవాళ నిజానికి మనం చాంద్రాయణ వ్రతం చెయ్యగలమా అంటే, చంద్రుడి కళ పెరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క ముద్ద పెంచుతూ భోజనం చేసి, చంద్రుడి కళ తరుగుతున్నప్పుడు ఒక్కొక్క ముద్ద తగ్గించుకొని, అమావాస్య రోజు అసలు ఆహారం మానేసి పొద్దునే తెల్లవారుజామును లేచి సమీపంలో ఉన్న నదీ స్నానం చేసి భగవన్నామం చేసుకుంటూ కాలం గడపటమే చాంద్రాయణం. అది తపస్సులో ఒక భాగం. ఇది మనం చెయ్యలేం. అసలు ఏ వ్రతము చెయ్యలేం మనం. ఈ వ్రతం చెయ్యగలము, ఈ వ్రతం చెయ్యలేము అంటానికి ఇవాళ ఏ వ్రత స్వరూపం చెప్పినా, అమ్మ ఇంత కఠినంగా ఉంటే మా వల్ల కాదులేండి, ఏదైనా తేలికగా పోయేది చెప్పండి అని ముందేమో ఎట్లాంటిదైనా మేము చేస్తామండి, ఏం పర్వాలే చెప్పమంటారు. దాన్ని విధి విధానంగా చెప్పిన తర్వాత ఇట్లా కాదులేండి, ఏదో తేలికలో పోయే మార్గం సూక్ష్మం, ధర్మ సూక్ష్మం చెప్పమంటారు. ధర్మం ఎంత కఠినంగా ఉంటుందో ధర్మ సూక్ష్మం అంత తేలిగ్గా ఉంటుంది. అందుకని ధర్మ సూక్ష్మాన్ని ఆశ్రయించాం మనం. ధర్మమే ప్రధానంగా ఆచరించి చెప్పబడింది రామాయణం. తపో విద్య ఆచ విప్రస్య నిశ్రేయసకరం పరం యస్య జ్ఞానమయం తపః. తపస్సు అంటే జ్ఞానమయమైనటువంటిది. అసలు వేదం కూడా చదువుకుని వెళ్ళేటప్పుడు గురువు గారు శిష్యుడికి ఏం చెబుతాడు, నాయనా డబ్బులు బాగా సంపాదించరా అని చెప్పడు. స్వాధ్యాయాన్మా ప్రమదః. నువ్వు వేదం చదువుకుని వెళ్ళావు, ఈ చదువుకున్న వేదం పట్ల, నువ్వు వేదాన్ని బోధించే పట్ల ఏ విధమైన ఏమరపాటు పొందబోకు. తపస్సులో ఏమరపాటు పొందద్దు. తపస్సు అంటే ఏమిటండి, మనం పొందలేని దాన్ని పొందటం కోసం చేసే ప్రయత్నం. యద్దుర్లభం యద్దురాపం, పొందలేము ఇది వల్ల కాదు అనేటటువంటి స్థితిలో ఒక మంత్ర సాధన చేత, ఒక దేవతా భావన చేత మనం సిద్ధి పొందటానికి తపస్సు అని పేరు. అటువంటి తపస్సును ఏదీ అతిక్రమించి పోలేదు. పార్వతీదేవి తపస్సు చేసింది, పరమేశ్వరుడు తపస్సు చేశాడు, రామచంద్రమూర్తి తపస్సు చేశాడు, దేవతలందరూ తపస్సు చేసి సిద్ధి పొందిన వాళ్ళే. అయితే వాళ్ళు చేసిన తపస్సు మనకు తెలియదు. ఓ దేవాలయం, దేవుడు స్వామికి ఏమండి, హాయిగా ఉన్నాడు దేవాలయంలో, ఆభరణాలు వేసుకున్నాడు, పట్టుపంచలు కట్టుకున్నాడు, వింజామనం సేవ పొందుతున్నాడు, పూలమాలను వేసుకున్నాడు, మనమే కదండి ఉడికిపోతున్నాము అనుకుంటున్నాం. మనం అందరం ఆయన దగ్గర నుంచే వచ్చాము, ఆయనకి హెచ్చు తగ్గు లేవు, స్వామి ఎందుకయ్యా ఇట్లా బాధ పెడతావు, అందరినీ చల్లగా చూడు, నాకేదో సంపాదించావు, నేను ఏసీ వేసి కూర్చోటం కాదు, పాపం బీదా బిక్కి అంతా నీ వాళ్లే కదా, అందరినీ కనికరించు. ఆయన తలుచుకుంటే ప్రపంచం అంతా ఏసీనే చల్లగాలి, నల్లమబులు కమ్మినయ్యి అంటే ప్రపంచం అంతా ఏసీ, ఆరోగ్యకరమైన ఏసీ. మనం ఏర్పాటు చేసుకున్నవేమో సరిపడితే ఆరోగ్యం, సరిపడకపోతే అనారోగ్యం. ఉన్న కొండనాలిక మందు వేస్తే ఉన్న నాలిక ఊడిందన్న సామెత మనకి వర్తిస్తున్నది మన అల్ప పరిజ్ఞానము చేత. అటువంటిది వాగ్విదం వరం. అలా తపస్సు స్వాధ్యాయం చేసినటువంటి వాడు నారదుడు. ఆయన ఎలాంటి వాడు, రెండో విశేషణం వాగ్విదాం వరం. వాక్, వాక్ అంటే ఏమిటి, ఏముందని మాట్లాడటమే కదా, అందరం మాట్లాడుతున్నాం కానీ అన్ని మాటలు వాక్కు అనే పేరుతో పిలవబడవు. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని వాక్కు నాలుగు రకాలుగా ఉంది. ఆ నాలుగు రకాలుగా ఉన్న వాక్కును చక్కగా పరికినవాడు హనుమ ఒక్కడే. ఇంకా సంగీతం వాళ్ళు ఏదో తారా మంద్రం మధ్యం అని పాడుతూ ఉంటారు, అది కూడా ఒక్కొక్కరి కంఠ స్వరాన్ని బట్టి, ఒకరికి తార బాగుంటుంది, ఒకరికి మధ్యమం బాగుంటుంది. ఆ స్థితిని గమనించుకుని వాళ్ళు ఆ స్థితిలో నడుచుకుంటూ పాడుకుంటూ ఉండాలి. కానీ అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను పాడేస్తానని స్వరాలను ఎటు పడితే అటు పాడితే అపచారం కిందకు వస్తుంది, ఉపచారం పోతుంది. ఊ పోయి ఆ వస్తే ప్రమాదం, ఆ పోయి ఊ చేరితే ఉపయోగం, ఉపకారం జరుగుతుంది మనకి. అనాది నిధనాహ్యేష వాగుత్సృష్ట స్వయంభువా. మొట్టమొదట ఏమీ లేని స్థితిలో ఒక శబ్దం వినపడింది. ఈ శబ్దం ఎక్కడి నుండి వినపడింది, దేవతల వలన సృష్టింపబడి వినపడింది. ఈ వినపడినటువంటి శబ్దాన్ని ఇప్పటికీ కూడా దైవీ వాక్కుగా మన్నిస్తూ ఏ శుభ కార్యక్రమం చేస్తున్నా తాంబూలం పట్టుకుని నుంచోంగానే నమస్సదసే నమస్సదసస్పతయే అన్న మంత్రం కాగానే దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి అనే మంత్రంతో పీటల మీద కూర్చుంటారు. దేవీం వాచం దైవ సంబంధమైన వాక్, అనాది నిధన, ఎప్పటిదో అది ఎవరికీ తెలియదు. ఒకటి, బ్రహ్మచేత నిర్మింపబడినది. ఆ నిర్మింపబడినటువంటి వాక్యే వేదము. ఆ వేదము రాముడు రూపంగా పరమాత్మ విష్ణువు అవతరించినప్పుడు నేను ఎక్కడుండాలి, ఏం చెయ్యాలి అని అది తపస్సు చేసి, వేదమే తపస్సు చేసి వాల్మీకిని చూసి, వాల్మీకి రామాయణం రాస్తున్నాడు కనుక నేను రామాయణం అనే వేదంగా లోకంలోకి రావాలి అని వాల్మీకి వదనారవిందాన్ని ఆశ్రయించింది కోరి వేదం. అంత గొప్పవాడు కాబట్టే వేద వేదాంత తత్వజ్ఞుడైన నారద మహర్షి. ఈ నారద మహర్షి ఎవరు? సాక్షాత్గా బ్రహ్మ మానస పుత్రుడు. బ్రహ్మలోకంలో శతకోటి ప్రవిస్తరం, 100 కోట్లు. 1 కోటే మన వల్ల కాదు, 100,000 కూడా కాదు, మనం 24,000 కూడా చదువుకోలేమనే 24 శ్లోకాలు గాయత్రి రామాయణాన్ని మన కోసం అందించారు దయ తలిచి. 24 శ్లోకాలు చదువుకుంటే 24,000 శ్లోకాలు చదువుకున్న ఫలితం వస్తుంది అంటే మనకు ఆశ ఎక్కువ, కార్యాచరణ తక్కువ, ఫలితం ఎక్కువ కావాలి మనకి. ఇది ప్రతి వ్యక్తిలో కనపడుతున్నది. ఈ రాను రాను కలియుగంలో ఉన్నవాళ్ళు ఇవి చెయ్యలేరనే పెద్దవాళ్ళు మన కోసంగా స్తుతులు రాశారు, శ్లోకాలు రాశారు. అందరం సుప్రభాతం చదువుకుంటాం, వెంకటేశ్వర సుప్రభాతం రాని వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. శనివారం వస్తే 4 గంటలకు లేచి తలుడితో దీపారాధన చేసి తలంటి పోసుకుని సుప్రభాతము, ప్రపత్తి, మళ్ళీ శరణాగతి అన్ని స్తోత్రం చదువుతాం, చివరికి మంగళాశాసనం. ఆ స్తోత్రం చేసేటప్పుడు స్వామి దగ్గర మనం ఒక మాట అంటాం, అందరం చదువుకునేది, అహం దూరతస్తే పదంభోజ యుగ్మ ప్రణామేచ్ఛయాగత్య సేవం కరోమి సకృత్ సేవయా నిత్య సేవాఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. స్వామి నేను చాలా దూరంగా ఉన్నానయ్యా నీకు, మనం మనస్సులో అనుకుంటే మనలోనే ఉంటాడు, ఆయన దగ్గర అవుతాడు మనకి. మనం దూరంగా ఉన్నాం దూరంగా ఉన్నామనే భావనతో స్వామిని దూరం చేసుకుంటూ అహం దూరతస్తే పదంభోజ యుగ్మ, దూరంగా ఉన్నప్పటికీ నీ పాద పద్మాలకి నమస్కారం చెయ్యాలి అనే ఆశతో నేను ఎట్లాగో కష్టపడి నీ కొండకి చేరా. సరే చూసా పాదాలు, నమస్కారం చేశా, కానీ నువ్వు ఒక పని చేయాలన్నాడు. ఏమిటి? సకృత్ సేవయా, నేను ఒక్కసారి వచ్చి నీ కొండకి నిన్ను చూసి దండం పెడితే నీవు నిత్య సేవాఫలంత్వం, రోజు నీ కొండకొచ్చి రోజు దండం పెట్టినట్టుగా భావించి ఆ ఫలాన్ని ప్రయచ్ఛ ప్రయచ్ఛ 2 సార్లు ఇవ్వు ఇవ్వు, నేను నమస్కారం ఒకసారి చేస్తా నమస్కారం చేస్తానని ఒక్కసారి అంట. నువ్వు మాత్రం నాకు ప్రతిరోజు నేను నీకు స్తోత్రం చేస్తున్నాను, నీ సన్నిధికి వచ్చాను, నీకు నమస్కారం చేశాను అనుకుని నేను ఏది కోరితే అది ఇచ్చేసి. చూడండి ఇది పెద్ద, మనం చెయ్యలేమనే ఈ శ్లోకం చదువుకోరా బాబు, స్వామి నిన్ను కరుణిస్తాడు అని పెద్దవాళ్ళు రాశారు. సరే కలియుగంలో ప్రత్యక్ష దైవం స్వామి కదండి, మరి కలియుగంలో స్వామికి సకృత్ అన్నారు, ఇలా సకృత్ అనే అధికారం ఎవరికి ఇచ్చారు? రామచంద్రమూర్తి ఇచ్చాడండి మనకి. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ. ఒక్కసారి రామా నేను నీవాడిని అంటే నేను సర్వభూతముల నుండి నీకు రక్షణ కల్పిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేశాడు, ఆ రాముడే ఈ వెంకటేశ్వరుడు, కృష్ణుడే వెంకటేశ్వరుడు. అంటానికి కూడా మనకి స్తుతే ప్రధానం. అభిరామ గుణాకరదాచరదే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేష విభో వరదోభవ దేవ దయాజలధే. అందుకని ఒక వెంకటేశ్వర స్వామిని చూస్తే రాముడిని కొలిచిన పుణ్యం. కలవేణురవశ గోపవధూ, కృష్ణావతారంలో కృష్ణుణ్ణి కొలిచిన పుణ్యం. 2 పుణ్యాలు వచ్చేస్తాయి, ద్వాపరయుగం త్రేతాయుగం. మన దగ్గరికి తీసుకొచ్చాడు స్వామి, 7 కొండల మీద కూర్చున్నాడన్న పేరే కానీ ఎక్కడంటే అక్కడ కనపడతాడు, ప్రత్యక్షం అవుతుంటాడు. అలా సకృత్ సేవతో మనకి నిత్య సేవ నిమ్మని మనం అడుగుతున్నాం, ఆ వేదాన్ని పఠించలేకపోతున్నాం, మరి వేదం చదివేటప్పుడు వచ్చే ప్రత్యవాయం వలన మనకు ఇబ్బంది కలుగుతుందని నారద మహర్షి కంకణం కట్టుకుని ఎప్పుడు నారాయణ 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 అంటూ తిరుగుతుంటాడు, మౌనంగా తిరగడు. మనము మాట్లాడుతూ నడిస్తే మనకు ఆయాసం వస్తుంది, కానీ మాట్లాడకుండా ఉండలేడు నారద మహర్షి. ఆయన ఏం చేస్తుంటాడు, నారాయణ నారాయణ నారాయణ. ఎందుకయ్యా ఇట నారాయణ నారాయణ అని వరుస్తున్నావు అన్నారు. గాయన్ నారాయణ కథాం సదా మాయా భయాపహాం నారదో నాశయన్నేతి నృణామ జ్ఞాన జంతమహా. మనకి అజ్ఞానం వలన మనలో కలిగినటువంటి చీకటిని పోగొట్టడం కోసంగా, మాయకి మనం భయపడకుండా ఉండటం కోసంగా ఆయన నారాయణ శబ్దం పఠిస్తూ వెళుతున్నట్టు. మనకు ఆశ్రమం కూడా లేదు, సకృదేవ కూడా అక్కర్లా, ఒకసారి కూడా అనే పని లేకుండా నారదో నాశయన్ ఏతి నాశనం చేస్తూ వెళుతున్నాడు. ఏం నాశనం చేస్తున్నాడు, నృణాం అజ్ఞానజం తమహా. మానవులలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని పోగొట్టడం కోసంగా నారాయణ నామస్మరణం చేస్తున్నాడు. ఒకవేళ పరమాత్మ దర్శనమో భావనో కలిగి ఆయన మౌనంగా ఉంటే ఆయన పట్టుకున్నటువంటి వీణ నారాయణ నారాయణ అంటున్నదండి. అలాంటి మంచి అలవాటు చేయాలి మన పరిసరాలకు. మనం మర్చిపోయినా వెనక చిలుకల్ని పెంచితే ఆ చిలుక గుర్తు చేసేది. ఇప్పుడు మనం అటువంటి సత్కార్యక్రమాలు ఏం చేయటం లేదు. అలారాలు పెట్టుకుంటున్నాం కానీ సెల్లులో మనకి ఉద్బోధకములైన అలారములుగా అవి పనిచేయటంలా. అప్పుడే మనం ఏదైనా తెల్లవారుజాము లేచి వాళ్ళు విశేషంగా పూజ చేద్దామంటే ఆ రోజు సెల్లుకు ఏదో ఇబ్బంది వచ్చేది, ఆ సమయానికి మోగదు. మనం లేచిన తర్వాత సాయంత్రం 4:30 అలారం మోగుతుంది. ఇటువంటివి అనుకోకుండా జరిగే యాదృచ్ఛికములైనటువంటి ఇబ్బందులు. మరి ఈ నారదుడు ఎందుకని నారదుని గురించి చెప్పుకోవాలి అంటే, నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ముని పుంగవం అన్న విశేషణం వేశారు, నామధేయం చెప్పారు. కాబట్టి ముందు తపస్వాధ్యాయ నిరతం మీకు సూత్రప్రాయంగా చెప్పాను నేను. దానికి ఇంకా ఎంతో వ్యాఖ్యానం ఉంది. మొదటి శ్లోకమే ఒక 20 పేజీల వ్యాఖ్యానం రాశారు గోవింద రాజీయంలో. అంత చెప్పుకుంటే 8:30 అయిపోతుందేమో అని భయం. కాబట్టి తపస్సు స్వాధ్యాయము అందులో నిరతుడైనటువంటి నారద మహర్షి ముని పుంగవుడు. ముని అంటే మననం చేసేవాడు కదండి. మరి నారాయణ నారాయణ అని అరుస్తున్నాడు కదా, అంటే మౌనం ఏ విషయంలో వహించాలి, ఏ విషయంలో వహించకూడదు. మనకి భగవంతుడు మాటనిచ్చినందుకు భగవన్ నామం పదే పదే చేయాలి. అక్కరలేని వాటి విషయంలో మౌనాన్ని వహించాలి. కానీ మనం విపర్యంగా ఏదైనా పనికి వాళ్ళని విషయంలోనేమో చాలా శ్రద్ధగా చాలా ఉత్సుకత అక్కడికి వెళ్ళి అంతా జరిగి అంతా తెలుసుకున్న తర్వాత నాకెందుకులేమ్మా ఏమైతే ఏమని ఒక చిన్న మాట అని నిట్టూర్పు విడిచి వచ్చేస్తాం. నిజంగా మనకు ఎందుకులేమంటే అసలు ఆ ప్రాంతానికి వెళ్ళాం, అందులో పాలు పంచుకోము, ఆ భగవన్ నామమే చేసుకుంటాం. కొంతమంది ఇప్పటికీ కూడా సంప్రదాయం తెలిసినటువంటి పెద్దలు ఏదైనా దుర్వార్త విన్నప్పుడు హరిహరి శివశివ నారాయణ నారాయణ అంటారు. ఎందుకని అంటే ఒక చోట ప్రాణోత్క్రమణం జరిగింది అని తెలియంగానే ఎవరైనా మరణించారంటే అయ్యో ఏమైందండి అంటాం. అయ్యో అనే మాట మనం అనకుండా హరిహరి లేదా శివశివ హరహర. ఆ హరి కానీ ఈ హరి కానీ ఎవరైనా సరే హరిహరులు ఇద్దరు అమ్మలేందే అసలు వాళ్ళకి పాపం పేరు ప్రఖ్యాతి లేదండి. నిజానికి అందరం అంగీకరించవలసిన విషయం అది. ఈ వ్యూహలక్ష్మిగా అమ్మవారు వెళ్ళి ఆయన వక్షస్థలంలో కూర్చోకపోతే అక్కడ ఆయన కొండలలో ఉన్నటువంటి కోనేటి రాయుడుగానే ఉన్నాడు, కొండగట్టు కోనేటి నీళ్లు అని సామెత చెప్పినట్టు. ఎప్పుడైతే పద్మావతిదేవి పాణిగ్రహణం చేసిందో శ్రీనివాసుడైపోయినాడు, కోటాను కోట్లకు అధిపతి, 6 నెలలైన దర్శన భాగ్యం లేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. అది స్వామి యొక్క వైభవం. సరే ఈ స్వామిని చూద్దామా, ఈ పార్వతీదేవి పరిణయం చేసుకోనప్పుడు స్వామి పరమ కాఠిన్యంగా ఉండేవాట. పురుషుడు పరమేశ్వరుడు స్థాణువు అన్నారు ముందు. ఆ స్థాణువు అయ్యో కదలిక లేదే ఏమిటి ఇలా జడుడిగా ఉన్నాడు అనుకోగానే కోపంతో కళ్ళు తెరి చూశాడు. రుద్రుడు అన్నారు. ఎప్పుడైతే అమ్మవారిని వివాహం చేసుకున్నాడు, ఉమాపతి, అందులో ఎవరండి ఆవిడ, హైమవతి, మంచు కొండ కూతురు. ఆ మంచు కొండ కూతురు తండ్రి పోలకి ఏమిటికి వచ్చింది చల్లదనం. ఈ చల్లదనం తనలో సగమైంది. అప్పటి నుండి భక్తుల పాలిట కల్పవృక్షంగా మారిపోయినాడు పరమేశ్వరుడు. అందుకనే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవః నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం. అమ్మా నేను ఎందుకు నిన్ను ముందుగా చెప్తున్నాను, నీ స్పర్శ లేకపోతే స్వామి తీరు వేరు, నీ స్పర్శ ఉన్నప్పుడు స్వామి తీరు వేరు అని ముందుగా నిన్ను ఆరాధిస్తున్నాను అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి గొప్ప లక్షణం ఉన్నటువంటి వాడు నారదుడు తన చేతి వీణకు అలవాటు చేశాడు ఈ నారాయణ శబ్దం. ఆకాశం నుంచి దిగుతున్నాడు. అయితే ఇందులో వాల్మీకి మహర్షి కథ ప్రధానంగా ఏ పాత్ర ఎంతవరకు ఉండాలో అంతవరకే వర్ణించటం అనేది వారి లక్షణం. నారదుడు తపస్వాధ్యాయ నిరతుడు మునిపుంగవుడు అని మూడే మూడు ముచ్చటైనటువంటి మాటలతో ఎంతో తత్వాన్ని చెబితే ఆ తర్వాత నారద ఆగమనాన్ని వర్ణిస్తూ పోతన గారు తన చేతి వల్లకి తంత్రీశ్వనమ్మున సతత నారాయణ శబ్దముప్ప. ఆ తీగలు కూడా నారాయణ 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 అంటున్నాయని నారదుడు చేసినటువంటి నారాయణ నామ వైభవాన్ని అందంగా మనకు అందించారు. అటువంటి నారదుడు ముని పుంగవం మౌనేన ముని రుచ్యతే, మౌనంగా ఉంటే ముని అంటారు. అయితే మౌనంగా ఎవరైనా ఉన్నారా? మునులలో గొప్పవాడు వ్యాసుడు. ఆ గొప్పవాడైన వ్యాసుడు ఊరికే కూర్చున్నాడా? 18 పురాణాలు మరి 125,000 శ్లోకాలు కలిగిన భారతం చెబుతూ ఉంటే ఊ ఆ అనకుండా గంటం పాడైపోతే దన దంతం పెరిగి మరీ వ్రాశాడు విఘ్నేశ్వరుడు. అటువంటి చెప్పాడు కదా అంటే ఇవన్నీ భగవంతునికి సంబంధించిన గాథలు కాబట్టి ఇంకా 10 సార్లు 100 సార్లు చెబుతూనే ఉండాలి, అంటూనే ఉండాలి అనే శాస్త్రం ప్రకారంగా ఈయన ముని అయినప్పటికీ భగవత్ కథని తెలియజేయటం కోసంగా వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చాడు. అప్పటికే వాల్మీకి మహర్షి అయినాడు. మనం గమనించవలసింది అది. తపస్వి వాల్మీకి అని 2 విశేషణాలు శిష్యుడికి వేసి 3 విశేషణాలు గురువుకు వేస్తే ఈ శిష్యుడు ఏం చేశాడు? ఆయన రాగానే నారదం పరిపప్రచ్ఛా వెళ్ళి అడిగాడు. ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది మాట్లాడే అవతల వాళ్ళని విసిగించకూడదు, ఇది ధర్మం. అందులో గురువుని అసలు విసిగించకూడదు. ఎందుకంటే వాళ్ళకి అనుగ్రహం కలిగినప్పుడు చెబుతారు. అందుకనే గురువు గారిని మేఘంతో పోల్చారు. ఒక్కొక్కప్పుడు వానకారు మబ్బు, వాన కురుస్తుంది, ఒక్కొక్కప్పుడు మబ్బు పడుతుంది, చినుకులు పడవు, ఒక్కొక్కప్పుడు మబ్బు ఉండదు, కుంభవృష్టి కురుస్తుంది. శిష్యుని యొక్క స్థితిని అర్థం చేసుకుని ఇవాళ ఎంత చెప్పాలి, వీడి బుద్ధి ఎంత చెబితే గ్రహిస్తుంది, ఇవాళ కొద్దిగా చెబుదాం, మరో రోజు విస్తృతంగా చెబుదాం, ఒకరోజు సూత్రముల వలె చినుకలు తొలకరి చినుకుల వలె పాఠం చెప్తారట గురువులు, మరొక రోజు కుంభవృష్టి కురిసినట్టుగా గబగబా వ్యాఖ్యానం చెప్పేసేస్తారు. ఇది ఆచార్య సంప్రదాయానికి చెందినది కాబట్టి పరిపప్రచ్ఛ. ఈ పరిపప్రచ్ఛ అన్నది కూడా లోకంలో ఉన్నటువంటి సామాన్యమైన పదం కాదు. చాలా భక్తి శ్రద్ధలతో వెళ్ళి అడిగాడు. ఇలా అడిగిన వాడు ఇంకెవరైనా ఉన్నారా ప్రపంచంలో అంటే మైత్రేయుడు అనేటటువంటి మహర్షి ఒకడున్నాడు. ఆ మైత్రేయుడు పరాశర మహర్షి దగ్గరికి వెళ్ళి ఇలాగే ప్రశ్నించాడు. నమస్కారం చేసి పెద్దలు వచ్చినప్పుడు మనం ఎదురు వెళ్ళి పాదాభివందనం చేయటం సర్వోత్తమం, లేకపోతే 2 చేతులు జోడించటం, 2 చేతులు జోడించే వీలు లేనప్పుడు వాచా నమస్కారం అనాలి, కానీ ఇట్లా పెట్టయ్యా నమస్కారం అని చెయ్యెత్తకూడదు, కొడతానన్నట్లుగా. కొంతమంది ఇట్లా నమస్కారం అంటారు, నా కర్మకారంధ్రా నీ ముఖం చూశాను అనుకునేటట్టుగా అవతలవాడు. ఇవి ఏవీ కావు, చేతనైతే 2 చేతులు జోడించండి, లేదా అమ్మా నమస్కారం అయ్యా నమస్కారం అని మాటతోటి నమస్కారం చేయండి. పరాశరం మునివరం కృత పౌర్వాణిక క్రియం మైత్రేయ పరిపప్రచ్ఛ. చాలా భక్తి శ్రద్ధలతో వినయంతో అడగటానికి పరిపప్రచ్ఛ అని సంస్కృతంలో పరి ఉపసర్గ చేర్చారు. పప్రచ్ఛ అంటే అడగటం, వినయంతో అడగాలి. కొంతమంది వినయంతో అడగరు. డబ్బుంది కదా, డబ్బుతో కొనేద్దాం మనుషులు అన్నట్లుగా ప్రవర్తిస్తారు. ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థం అందులో ఉంది. అలా ఉండేవాళ్ళు కొద్దిపాటి మంది మాత్రమే, వేళ్ల మీద లెక్క పెట్టదగిన వాళ్ళు ఉన్నారు. అలా భక్తి శ్రద్ధలతో ఆయన అడిగాడు. ముని పుంగవుణ్ణి అడిగారు. ఇక్కడ గురువు గారు నారదుడు, శిష్యుడు వాల్మీకి. ఈ గురువుగారు ఎటువంటి గురువు గారు? భగవద్ రామానుజుల వారికి మంత్రానికి అర్థం చెప్పమంటే యాదవ ప్రకాశుడు అనే గురువు గారు 17 సార్లు తిప్పించుకున్నాడు ఇంటి చుట్టూ. 18వసారి మంత్రం చెప్పి, ఈ మంత్రం నువ్వు తప్ప ఎవరికీ చెప్పకూడదు, చెబితే నరకానికి పోతాను అని పాదాల మీద ప్రమాణం చేయించుకున్నాడు. కానీ ఆయన ఆలోచించి, నేను ఒక్కడిని నరకానికి పోయినా పర్వాలేదు, ఈ జీవులందరూ తరిస్తే అంతే చాలని ఆ మంత్రాన్ని వెదజల్లారు. అంటే సంకుచిత బుద్ధి గురువుకు ఉండకూడదు, విస్తృతమైనటువంటి బుద్ధి గురువు గారికి ఉండాలి. ఆ విస్తృతమైన బుద్ధితో శిష్యుల్ని వెతుక్కుంటూ, ఈ శిష్యుల్ని వెతుక్కోవటం అనేది కూడా మనకి వేదమే చెప్పింది, తైత్రీయ ఉపనిషత్తులో ఆమాయందు బ్రహ్మచారిణ స్వాహ, మమ్మల్ని వెతుక్కుంటూ మంచి బ్రహ్మచారులు వస్తే నా సంపదని, ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళ సంపదని వాళ్ళ పిల్లలకి కానీ పిల్లలు లేని వాళ్ళు దత్తత స్వీకారం చేసిన దత్తపుత్రులకు కానీ ఇవ్వాలని పరితపన పడతారో, అలా విద్య అనేటువంటి ధనాన్ని మంచి శిష్యుడికి ఇచ్చి ప్రాణోత్క్రమణ చెయ్యాలి అని శాస్త్రం తెలిసిన గురువు బాధపడతాడు. ఆ పరితపనతో నారదుడు వస్తున్నాడు, ఎక్కడెక్కడ మంచి శిష్యులు దొరుకుతారా అని. వాల్మీకి లభించాడు. వాల్మీకి నారదుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు, సాష్టాంగపడ్డాడు, అడిగాడు. అయితే ఇది మొదటి శ్లోకం మనకి. ఏమండి ఈ శ్లోకానికి ఇంకా కొంచెం చెప్పి మరొక విషయంలోకి వెళతాను. తపస్వాధ్యాయ నిరతం మీరు నాకు అనించి చెప్తున్నారు, ఎందుకండి ఈ శ్లోకాన్ని ఇంత గొప్పగా చెప్పటం అనే ప్రశ్న రావచ్చు. మనం ఒక రోజు చెప్పుకోవచ్చు, గంట చెప్పుకోవచ్చు, నిమిషంలో చెప్పుకోవచ్చు, మన యొక్క బుద్ధి వైభవాన్ని బట్టి, సమయాన్ని బట్టి. ఈ ఒక్క శ్లోకాన్ని మనం మననం చేసుకుంటే తపసాం సిద్ధిమాప్నోతి. ఎంత మంచి శ్లోకమో చూడండి. రామాయణం రెండో శ్లోకానికి వెళ్లకుండానే మొట్టమొదటి శ్లోకాన్ని పదే పదే మనం మననం చేస్తే తపస్సులు చేసిన సిద్ధి వచ్చేస్తుంది మనకి. మనం నిజంగా కూర్చోగలవా, నిటారుగా కూర్చోలేము, బాసిపెట్లు వేసి కూర్చోలేము, కూర్చుంటే ఒక 108 మాల శాంతం మనం మంత్రం అనకుండానే జారి చేతిలో నుంచి కింద పడి చప్పుడైనప్పుడు మనం తృళ్ళిపడి లేచే పరిస్థితిలో ఉన్నవాళ్ళం, ఏం తపస్సు చేయగలుగుతాం? మరి తపస్సు చేయలేనప్పుడు మనకి తపస్సు సిద్ధి ఎలా కలగాలి? ఇదిగో ఈ ఒక్క శ్లోకం చదువుకోండి, మీకు తపస్సుల యొక్క సిద్ధి ఏర్పడుతుందని మొట్టమొదటి శ్లోకానికే ఫలశ్రుతిని చెప్పారు పెద్దలు. ఈ ఫలశ్రుతి చెప్పిన వాడేవాడు పరమేశ్వరుడు. పాప ఆయన మహానుభావుడు అండి. నిజంగా ఆయన చాలా కష్టపడతాడు రుద్రుడు అని చెప్తారు, కానీ అసలు కష్టపెట్టేవాడు విష్ణువు. సాత్విక గుణం ఉన్నట్లు కనపడుతుంటాడు, పదే పదే పరీక్షిస్తుంటాడు. ఈయన అలా కాదు, వీళ్ళు కష్టపడలేరని రామాయణానికి ఫలశ్రుతి చెప్పాడు, భారతానికి ఫలశ్రుతి చెప్పాడు, భాగవతానికి ఫలశ్రుతి చెప్పాడు. ఒరే ఇంత కష్టపడలేదు లేరా, ఈ శ్లోకం చదువుకోండి, కానివ్వండి. ఎట్టగొట్ట చిట్ట చివరి స్థితిలో విద్యార్థులకు ముఖ్యమైనవి చెప్తుంటారు, ఇవి చదువుకోండి ప్యాస్ అయిపోతామని చెప్తాం. అలాగా ఈ ఒక్క శ్లోకం చదువుకోండి, చదువుకుంటే మీకు తపస్సుల యొక్క సిద్ధి లభిస్తుంది అని ఫలశ్రుతిని అందించారు. అయితే తకారంతో ఎందుకు మొదలు పెట్టాలండి, ఇంకేదో అక్షరంతో మొదలు పెట్టచ్చు కదా. ప్రశ్నలు ఏముందండి వేస్తున్నాం, కొద్దిగా మనకి బుద్ధి ప్రచోదనం వచ్చిందంటే ప్రశ్న మీదకి వెళ్తుంది. ప్రశ్న వేస్తున్నారు అంటే బాగా విన్నట్టు గుర్తు. బాగా వినని వాడికి ఏం చెప్పారో అర్థం కాదు, కనుక ప్రశ్న పాపం వేయడానికి చేత కాదు. ఈ తకారాన్ని మొదలు పెట్టడంలో ఉన్నటువంటిది ఏమిటంటే వినేవాడు అనేవాడు బాగుండాలి ముందసలు. ఈ ఇద్దరిలో ఎవరికి లోపం వచ్చినా ప్రవచనం అనేటువంటి యజ్ఞం ఆగిపోతుంది. చెప్పేవాడున్నా వినేవాడు లేకపోతే ప్రవచనం ఎవడికి చెప్తాడు? పోని వినేవాళ్ళున్నా చెప్పేవాళ్ళు లేకపోతే ఎలా సాధ్యం? అందుకని ఈ తకారాన్ని తపస్వాధ్యాయ నిరతం అని తకారంతో ప్రయోగించడం వక్తు వాచక సౌఖ్యం, వినేవాడు చెప్పేవాడు సుఖంగా ఉండాలి అని తకారంతో మనకి ఆమదలకొని హావరకు ఉన్న అక్షరాలన్నీ బీజాక్షరాలు. కాకపోతే మనకేంటంటే అమ్మో ఆ మంత్రం చాలా బీజాక్షరాలు అండి, గ్రీం హ్రాం హ్రూం అంటేనే పెద్ద బీజాక్షరాలు, అవే చాలా గొప్ప శక్తి కలిగినవి. మామూలు అక్షరాలు పెద్ద బీజాక్షరాలుగా మనం పట్టించుకోవటంలా, కానీ వాటికంటే శక్తి ఉన్నది ఆ మొదలుకొని సమస్తమైన అక్షరాలకి. పరిపూర్ణమైన బీజం ఈకారం. క్లీం బీజ పదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరి. ఆ భువనేశ్వరి శక్తి లక్ష్మీదేవి అష్టోత్తరం చేసేటప్పుడు క్లీం కకారము లకారము ఈకారము మూడు అక్షరములు కలిసినటువంటిది శక్తి కేంద్రంగా మనం చెప్పుకుంటున్నాం. అలాగే తకారము సౌఖ్యాన్ని కలిగిస్తుంది. అంతేకాదు ఒక మంచి పని చేయాలి అనుకుంటే విఘ్నాలు రాకుండా చూసే శక్తి కూడా తకారానికి ఉన్నది. తకారానికి అధిదేవత ఎవరు? బృహస్పతి. బుద్ధికి బృహస్పతి అంటాం మనం. తకారము జల బీజమైనటువంటిది. అది ఇవాళ నిజంగా రుజువు చేసింది 4 చినుకులు కురిసి. నేను నిన్ననే వ్యాఖ్యానం చదివి బా ఇంత గొప్పదా అనుకున్నాను. ఈ తకారానికి గ్రహాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క వర్గకి ఒక్కొక్క గ్రహం, 7 గ్రహాలను ఆధిపత్యం ఇచ్చారు. అందులో తకారానికి బృహస్పతి సురగురువు అని ఇచ్చారు. వాళ్ళిద్దరి వలన తకారం కేవలం చెప్పే నారదుడే కాదు, వినే వాల్మీకే కాదు, తర్వాత కుశలవులే కాదు, ఇవాళ మనం అందరం కూడా సుఖంగా ఉండాలి అనేటటువంటి ధ్యేయంతో తపస్వాధ్యాయ నిరతం తపస్వీవాగ్విదం వరం నారదం పరిపప్రచ్చ వాల్మీకిరుముని పుంగవం. ఇది మొదటి శ్లోకము యొక్క బ్రహ్మసూత్రము వలె అధాతో బ్రహ్మజిజ్ఞాస లాగా సంగ్రహ పరిచయం. ఇది విశిష్ట వ్యాఖ్యానం అని అనటానికి కూడా అవకాశం లేదు. ఇటువంటి తపస్సిద్ధిని కలిగించేటటువంటి రామాయణంలో మొట్టమొదట ఒకరు గురువు, ఒకరు శిష్యుడు. ఇక్కడ వాల్మీకి, నారదుడు అని ఇద్దరిని చెప్పినందువలన శిష్య ఆచార్యాభ్యాం, శిష్యుడైన వాడు ఆచార్యుడైన వాడు ఇలా ఉండాలి అని లోకానికి ఒక గురు శిష్య సంప్రదాయాన్ని మనకి రామాయణం మొట్టమొదటి శ్లోకం అందించింది. ఇక్కడ ఒక ప్రశ్న కలుగుతుంది, మామూలుగా సామాన్యులైన వాళ్ళకి ఎవరికైనా రామాయణం చదివినటువంటి వాళ్ళకు ఒక్కసారి, ఏమండి ఈ శ్లోకం అంత బాగా ఉన్నట్టు లేదే, నారద మహర్షిని వాల్మీకి ప్రశ్నించాడా ఎందుకని అంటే, శ్రీరామచంద్రమూర్తి వనవాసం చేస్తున్నప్పుడు ఇతి సీతాచ రామశ్చ లక్ష్మణశ్చ కృతాంజలి అభిగమ్యాశ్రమం సర్వే వాల్మీకిమభివాదయన్. సీతారాముడు, లక్ష్మణుడు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి స్వయంగా అభివాదనం చేశారు. వృత్తాంతం కొంత తెలుసు. ఆ తరువాత రామో రామో రామ ఇతి ప్రజానామ భవన్ కథా, అయోధ్యలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి రామ 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 అని రాముణ్ణి తలుచుకుని రాముని యొక్క వృత్తాంతాన్ని మననం చేసి ఆలపించింది. ఇది వాల్మీకి తెలియదా? అయితే జనైశ్రుత, జనం చెప్పారండి. చెప్పవలసినది ఒక ప్రామాణికుడు చెప్పాలి. శాస్త్రం తెలిసిన వాడు శాస్త్ర విషయం చెబితే వింటారు, కానీ శాస్త్రం అంటే ఏమిటో తెలియని వాడు శాస్త్రం చెబితే లోకం లక్ష్య పెట్టదు. కాబట్టి రామతత్వాన్ని చెప్పదగిన వాడు, తన తండ్రి అయినటువంటి బ్రహ్మగారి దగ్గర నుండి ఉపదేశం పొందినవాడు వాల్మీకి చెబితే, నారదుడు చెబితే విని వాల్మీకి వ్రాయాలనుకున్నారు. కనుక నారదం పరిపప్రచ్ఛ, అసలు వాల్మీకి కరతల ఆమలకము అన్నారు, అంటే చేతిలో ఉన్న ఉసిరిగ పండు వంటిది రామకథ. ఆయన ధ్యానంతో చూడగలడు. రాముల వారు ఉండగానే రామాయణాన్ని రచించి, ఈ రామాయణ రచన చేస్తూ ఉండగానే లవకుశులు వచ్చి వాళ్ళ గోత్రనామాలు చెప్పుకొని, గోత్రం చెప్పడానికి లేదు వీళ్ళకి, ఎంతసేపు వాల్మీకి శిష్యులుగానే వాళ్ళు గుర్తించుకున్నారు వాళ్ళని, పాదాభివందనం చేశారు. కుశీలవౌతు ధర్మజ్ఞవు, ధర్మం తెలిసిన వాళ్ళు వీళ్ళు. ఎవరికి మనం రామాయణం ఉపదేశం చేస్తే లోకంలో ప్రచారం అవుతుంది. మనం ఏదైనా ఒక వ్యాపారం చేయదలుచుకున్నప్పుడు ఓ పదార్థం తయారు చేస్తే, తయారైన పదార్థం లోకంలోకి వెళ్ళడానికి మనం ఏం చేయాలని ఆలోచిస్తాం. అలా ఎవరు అని ఆలోచిస్తున్న సమయంలో వీళ్ళిద్దరూ వచ్చి, అగృణీతాం తతక్పాదౌ మునివేషౌ కుశీలవౌ కుశీలవౌ దుధర్మజ్ఞౌ, పాదాలు పట్టుకున్నారు. వెంటనే వాల్మీకి మహర్షికి వేళకి మొట్టమొదట ఉపదేశం చేస్తే వేళ ద్వారా లోకంలోకి వెళుతుంది అని ఉపదేశం చేసి, రథ్యాసు రాజమార్గేషు, ఎక్కడ నలుగురుంటే అక్కడ రామనామాన్ని ప్రచారం చేయమన్నారు. అలా వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చినటువంటి రామచంద్రమూర్తికి వినిపించారు, అయోధ్యలో ఉన్న రామచంద్రమూర్తికి వినిపించారు. ఏ కథానాయకుడై ఇందులో రామచంద్రమూర్తి ఉన్నాడో ఆ కథానాయకుడే రామాయణాన్నంతా విని, ఇందులో ఒక అక్షరం పొరపాటు లేదు సత్యమని అంగీకరించినటువంటి గొప్ప కథ రామాయణం. అంటే కల్పనలకు అవకాశం లేనటువంటిది. ఏమండి వాల్మీకి రాముడు ఉండంగానే వ్రాశాడా, తర్వాత రాశాడా, దివ్య దృష్టితో వ్రాశాడా, ఇన్ని మనకు సందేహాలు కలుగుతూ ఉంటాయి. అయితే గురువుల అనుగ్రహం పొందినప్పుడు జీవుడి పరిస్థితి ఎలా ఉంటుంది, గురువుల అనుగ్రహం లేకుండా అహంకారంతో ఉన్న గురువుల పరిస్థితి ఎలా ఉంటుంది అంటానికి, నారద మహర్షి వచ్చి వాల్మీకి రామకథని ఉపదేశం చేశాడు. బ్రహ్మగారు చెప్పాడు, 100 కోట్లు దేవలోకంలో ఉంది, ఇంత వినే ఆయుష్ ప్రమాణం కూడా కలియుగంలో ఎవరికీ ఉండదు, సంక్షిప్తంగా చెప్పమన్నారు. అందుకని ఒక సర్గలో సంక్షిప్తంగా నారద మహర్షి కథ చెబితే దాన్ని ఈయన 24,000 శ్లోకాలు 24 అక్షరాల గాయత్రి మంత్రానికి వ్యాఖ్యానంగా వాల్మీకి భగవానుడు మనకి అనుగ్రహించారు. ఆ అనుగ్రహించినటువంటి రామకథ అద్భుతమైనటువంటిది. అయితే ఈ రామకథ ఈ విధంగా గురు శిష్య సంప్రదాయంతో, ఆచార్య వైభవంతో, తపస్వాధ్యాయ శ్లోకంతో ప్రారంభమైంది. మొట్టమొదటి గురువు నారదుడు, సరే రెండవ గురువు మనకి లోకానికి అక్షరరూపంగా అందించిన వాల్మీకి, ఆ తర్వాత లవకుశులు. ఇట్లా ఈ గురు పరంపరని మనం అనుసంధానం చేసుకుని కొంచెం అడుగు లోపలికి వేస్తే వాల్మీకి బోయవాడు కాదు, ప్రచేతసుని యొక్క సంతానము, ప్రాచీన బరిహి సంతానం ప్రచేతసులని భాగవతం 4వ స్కందం చిట్ట చివర చెప్పబడి ఉన్నది. అటువంటి మహర్షి ఆయన అంటానికి మరొక ప్రమాణం, హరికరాజగజానర్కషడాస్య మాతృ సరస్వతి గిరిసుతాదిక దేవతాతతికి నమస్కృతి చేసి దుర్భర తపో విభవాది ఉన్ గురుపద్య విద్యకు ఆద్యు అంబురుహ గర్భని ఉన్ ప్రచేతసుపుత్రు భక్తి తలంచుచున్న నన్నయ్య గారు భారత ప్రారంభం చేస్తూ వాల్మీకిని అంబురుహ గర్భని బున్, అంబురుహం పద్మం గర్భంగా కలిగినటువంటి వాడు బ్రహ్మ, బ్రహ్మతో సమానుడు ఎవరాయన, ప్రచేతసుపుత్రు, ప్రచేతసుని యొక్క కుమారుడు. భక్తితో నమస్కారం చేసి నేను ప్రారంభిస్తున్నాను అని ఆ ప్రారంభంలో మొట్టమొదటగా త్రిమూర్తులను హరిహరాజ హరిహర అజ తర్వాత షడాస్య మాతృ సరస్వతి కుమారస్వామి పంచమాతృకలు, అక్షర మాతృకలు, సప్త మాతృకలు అని దేవతా గణాలు. గిరిసుతాదిక దేవత తతికిన్ గిరిసుత పార్వతి, లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతి వీళ్ళందరికీ నమస్కారం చేసి వాల్మీకి నమస్కారం చేస్తున్నానని మనకి కలిగినటువంటి సందేహాన్ని పోగొట్టారు. ఇక వాల్మీకి ఈ విధంగా మనకి తాను ఆచార్యుడైనా నారదునికి శిష్యుడైనప్పటికీ మనకి ఆచార్యుడైనాడు కాబట్టే రామాయణం చదివేటప్పుడు వందే వాల్మీకి కోకిలమ్మ నమస్కారం చేసుకున్నాము. ఇక రెండవ ఆచార్యుడు బాలకాండలో మనకి దర్శనమిచ్చేటటువంటి వారు విశ్వామిత్ర మహర్షి. రామాయణంలో ఆచార్య వైభవం మొట్టమొదట నారద మహర్షి, బాలకాండలో విశ్వామిత్ర మహర్షి, అరణ్యకాండలో అగస్త్య మహర్షి, యుద్ధకాండలో అగస్త్య మహర్షి. వీళ్ళు అద్భుతమైనటువంటి వాళ్ళ తపస్సును ఎలా త్యాగం చేశారు అనేటటువంటి అంశాన్ని ఇక ఇంత విస్తృతంగా అనుకుంటే మనకి అక్కడ కాలచక్రం దాని పని అది చేస్తున్నది కాబట్టి సంగ్రహంగా తగుమాత్రంగా వివరిస్తానని మనవి చేస్తూ విశ్వామిత్రుడు నేను చెప్పినటువంటి పాత్రలన్నీ అందరికీ తెలిసినవే, ఎందరి ద్వారానో మీరందరూ ఆలకించినవే. విశ్వామిత్ర మహర్షి అనగానే మొట్టమొదటగా రామాయణంతో పరిచయం ఉన్నవాళ్ళు, రామాయణం విన్నవాళ్ళకి గుర్తు వచ్చే శ్లోకం, అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం వశిష్ఠోపి మహాతేజా ఏచే మే తపసి స్థితాః. ఇది విశ్వామిత్ర మహర్షి దశరథుని సమక్షంలో చెప్పిన మంచి శ్లోకం. ఈ శ్లోకానికి కూడా చాలా విస్తృతమైనటువంటి అర్థాలున్నాయి. అహం వేద్మి మహాత్మానం, నేను రాముని తత్వాన్ని తెలుసుకున్నాను అన్నాడు. ఏమండి అహం పనికిరాదంటారు కదా, ఈయన అహం అన్నాడు కదా, ఇక్కడ అహంకారంతో అహం అనలేదట విశ్వామిత్ర మహర్షి. అసలు విశ్వామిత్ర మహర్షి పాత్ర ఏమిటి రామాయణంలో అంటే, శ్రీమన్నారాయణమూర్తి రాముడిగా భూలోకంలో దశరథుని సంతానంగా అవతరించాడని చెప్పుకుంటున్నారు. ఈ అవతరించిన వాడు శ్రీమన్నారాయణుడు అవునా కాదా నీవు పోయి పరీక్ష చేయమన్నారు. ఆ పరీక్ష చేయటం కోసం వచ్చిన గొప్ప మూర్తి విశ్వామిత్రుడు. అసలు విశ్వమునకు మిత్రుడు విశ్వామిత్రుడు కావాలి, కానీ వ్యాకరణం ఒప్పుకోవాలి, దీర్ఘం పెట్టాల్సిందేనండి విశ్వామిత్రుడు అనమన్నది. ఆ విశ్వామిత్రుడు చెప్తున్నాడు ఆయన ఎందుకోసం వచ్చాడు. విశ్వామిత్రుల్లో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఈ శ్లోకం ద్వారా ఆవిష్కరించారు వాల్మీకి భగవానుడు. విశ్వామిత్రుడు అనగానే మన కోపిష్టివాడు అని వెంటనే మనం సమాధానం చెబుతాం, దూర్వాసుడు. విశ్వామిత్రుడు వీళ్ళిద్దరు, అగస్త్యుడు కూడా అంతటి వాడే, కానీ అగస్త్యుని పాప మనం అంత కోపిష్టిగా గుర్తించాల. ఆయన లోకోపకారకములైన పనులు చేసినట్టుగా మనం ముద్ర వేశాం. అగస్త్యుడు భూమికి జానిడే కానీ చేసిన పనులు అత్యున్నతములైన పనులు చేశాడు. అసలు అన్నీ ఒక ఎత్తైతే అగస్త్య మహర్షి శ్రీరామచంద్రునకు ఆదిత్య హృదయం ఉపదేశం చెయ్యటం కంటే గొప్ప పని లేదు. మొట్టమొదట విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు గారి దగ్గరికి వచ్చి పిల్లవాడిని యాగ సంరక్షణకి పంపించమని అడిగారు. అప్పటి వాళ్ళకి అబద్ధం ఆడటం రాదు, ఇప్పటి వాళ్ళు మాయ చేస్తారు, అప్పటి వాళ్ళకి మాయ తెలియదు. నేను యజ్ఞం చేస్తున్నాను, మారీచుడు సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు నా యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్నారు, వాళ్ళని చంపటం కోసం నీ కుమారుణ్ణి పంపించమని అడిగారు. ఇలా అడిగితే ఎవరు పంపరు, రాక్షసులు ఉన్నారు, పిల్లవాడిని పంపించమంటే. అప్పటికి రామచంద్రమూర్తికి 16 సంవత్సరాలు కూడా లేవు, ధనుర్విద్యా పారంగతులు కూడా కాలేదు. అది దశరథుని దృష్టి. అటువంటి దానికి వచ్చి అడిగితే ముందు ఏం అడుగుతాడు అనుకుని, ఏమడిగితే అది ఇచ్చేస్తానని వాగ్దానం చేశాడు. తీరా రాముణ్ణి పంపించమనేసరికి మాట వెనక్కి తీసుకున్నాడు దశరథ మహారాజు గారు. అప్పుడు చెప్తున్నాడు, అయ్యా నీకు తెలియదు రాముడి సంగతి, అహం వేద్మి మహాత్మానం, అహం నేను ఎటువంటి వాడిని, నేను ఇప్పుడు తపస్సు చేసి బ్రహ్మర్షి అయిన కేవలము కర్మయోగిష్ఠిని నేను. నేను జటలు వలకలు ధరించిన వాణ్ణి, నీవో పట్టు వస్త్రాలు ధరించావు. నేను అహం పరమాత్మని ఆరాధన చేసిన వాణ్ణి, నీవు అహంకారంతో ఉన్నావు. రాముడు నా కుమారుడు అనేటటువంటి భావనతో నీవు ఉన్నావు. రాముడు నీ కుమారుడు మాత్రమే కాదు, జగన్నాథుడు అనేటువంటి భావనతో నేనున్నాను. నీవు కోపంతో ఆక్రమించబడినటువంటి మనస్సుతో ఉన్నావు. అహం నేను ఇప్పుడు సాత్విక సంపన్నుండై ఉన్నా. నేను కూడా రాజుగా ఉన్నప్పుడు, రాజర్షిగా ఉన్నప్పుడు, వశిష్ఠ మహర్షి హోమధేనువు కోసం ప్రయత్నం చేసినప్పుడు, తపస్సు కూర్చున్నప్పుడు, 3 దిక్కులలో తపస్సునకు భంగం కలిగినప్పుడు, రంభాదులను శపించినప్పుడు, అప్పుడు నేను కూడా అహం నీ వంటిదే. కానీ ఇప్పుడు మాత్రం తపస్సు చేసి బ్రహ్మర్షిని అయిన తర్వాత నా తపశ్శక్తిని నిష్కారణంగా దుర్వినియోగం చేసుకోకూడదు. ఒకరిని శపించి ఆయన హుమ్మని శపిస్తే మారీచి సుబాహులు ఎగిరి సముద్రంలో పడేవాళ్ళు. అలా శపించకుండా ఆ తపస్సంపదని కాపాడుకోవాలనేటటువంటి సత్వగుణంతో నేను నీ దగ్గరకు వచ్చానయ్యా. నీవు నీ రాజసాన్ని పోగొట్టుకోలేదు. గర్భభూతాస్తపోధనా, తపోధనుల గర్భంలో ఎవరుంటారు, పరమాత్మ ఉంటాడు. అలా పరమాత్మని గర్భభూతుణ్ణి చేసుకుని నేను వచ్చా. నీకు గర్భభూతుడు కాడు, రామచంద్రమూర్తి దివ్యమైన పాయసాన్ని ఆరగించినందువలన ఏర్పడినటువంటి వాడు. నీవు నీ కుమారుడనే భ్రమతో ఉన్నావు. నీవు గర్భత్వ అభిమానివి, నేను పరాక్రమవంతుణ్ణి. యోగంలో, జ్ఞానంలో నీవు, భోగంలో నీవు పరాక్రమవంతుడివి. నేను యాగం చేస్తున్నాను, నీవు యాగం చేశావు. నేను మోక్షం కావాలని మోక్ష కామంతో ఇష్టి చేస్తున్నాను, నీవు పుత్రులు కావాలని లౌకికమైనటువంటి వ్యామోహంతో చేస్తున్నావు. నేను ధర్మాన్ని మోక్షాన్ని కోరుతున్నాను, నీవు అర్థాన్ని కామాన్ని కోరుకుంటున్నావు అని అహం అనే పదానికి ఇన్ని రకాల అర్థాలను వ్యాఖ్యాతలు చెప్పారు. సత్య పరాక్రమం, సత్యమైన పరాక్రమము కలిగిన వాడు, సత్యమునందు పరాక్రమము కలిగినవాడు, తన సత్యము చేతనే పరులను ఆక్రమించునట్టివాడు. ఆసమంతా మొత్తం తన యొక్క సత్యనిష్ట చేత రావణాసురుని కూడా మై మరపింప చేసినవాడు రామచంద్రుడు. ఎప్పుడూ కూడా ఏకమైనటువంటి సత్యము అనేది త్రికాల అబాధితమై ఏ కాలమైనా ఒకటే ఉంటుంది. ధర్మం మాత్రం అలా ఉండదు, కాలానుగుణ్యంగా మారుతూ ఉంటుంది ధర్మం. ఆ ధర్మానికి సత్యానికి ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవటం అనేది మన వల్ల కాదు. కాబట్టి పెద్దలు, శాస్త్రము, సంప్రదాయము తెలిసిన వారి ద్వారా, అది ధర్మము కానివ్వండి, అధర్మం కానివ్వండి, ఒక పెద్ద ఆయన చెప్పాడు అంటే ఆ పాప పుణ్యాలు ఆయనకు పోతాయి. వాళ్ళు ఆయన ఎవరు చెప్పేది వినటానికి, నేనెవరిని, నాకు తోచినట్టు నేను చేస్తున్నావు, ఫలితం అనుభవిస్తున్నాం. వెనక ఒక పురోహితుడు మంచి ముహూర్తం పెట్టనివ్వండి, చెడ్డ ముహూర్తం పెట్టనివ్వండి, ఆ పాప పుణ్యములు ఆయనకి అంటుకుంటాయి. మనం ఆయన పెట్టినటువంటి ముహూర్తమునందలి విశ్వాసంతో మనం చేస్తాం. మా ఇంట్లో ముహూర్తాలు పెడుతుంటే ఒకప్పుడు, సరే ఆయన పెట్టి వెళ్ళాడు, పక్కనున్న పురోహితుడు ఈ ముహూర్తం మంచిది కాదు అన్నాడు. మరి ఆయన ఎట్లా పెట్టాడండి? ఆ పెట్టించుకున్న వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు, పెట్టిన వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళే. అప్పుడు రెండో పురోహితుడు చెప్పాడు, వాళ్ళకున్న విశ్వాసం వాళ్ళని రక్షిస్తుంది. ఆ తర్వాత నేను బుద్ధి ఊరుకోక వాళ్ళ దగ్గరికి పోయామండి, ముహూర్తంలో దోషం ఉందంటున్నారు, ఇంకో పురోహితుని సంప్రదించండి అన్న. వాళ్ళు చెప్పారు, వాళ్ళు ముహూర్తం రాసిన తర్వాత తిరగమ పాపపుణ్యాలు వాళ్ళకే అన్నారు. సరే, భగవంతుని దయవల్ల వాళ్ళు ఇప్పటికి కూడా లక్షణంగా బిడ్డ పాపలతోటి బాగున్నారు. కనుక వాళ్ళ విశ్వాసం అచంచలమైనది. మనం ఆ విశ్వాసాన్ని మించింది మరొకటి లేదు. దైవమునందు కానీ, గురువునందు కానీ, మంత్రమునందు కానీ, చివరికి స్నేహితుని ఎందును కూడా నమ్మకం ఉంటేనే మనం స్నేహితుడిని నమ్మి ఇంటి దాకా రాణిస్తాం, అవసరమైతే 10 రూపాయలు ఇచ్చి ఆదుకోగలుగుతాం. ఆ విశ్వాసం లేనప్పుడు మనం రూపాయి ఇవ్వలేము, ఇంటి దాకా రానివ్వలేము, మంచి మాట మాట్లాడలేము. అలా ఆయన 10 రోజులు యజ్ఞాన్ని తలబెట్టి, దశరథ మహారాజు గారు రామచంద్రమూర్తిని నేను పంపించను అన్నప్పుడు కోపంతో శపించకుండా, మిథ్యా ప్రతిజ్ఞ కాకుస్థ సుఖీ భవ సుహృద్వృతః, ఏమో ఆడిన మాట తప్పిన వాడివి, నువ్వు క్షేమంగా ఉండమన్నాడు వ్యంగ్యంగా. అదే శాపం పెడితే ఏమైపోయేదండి? ఈయన క్షేమంగా ఉండమన్నా వాడి పాపం వాడిని దహించి వేస్తుంది. అప్పుడు విశ్వామిత్రునికి కోపం వచ్చేసరికి ప్రపంచమంతా గడగడలాడటం మొదలుపెట్టింది, భూమి కంపించింది. దాన్ని తెలుసుకున్నాడు వశిష్ఠుడు. ఇక మనం ఆలస్యం చేస్తే మంచిది కాదు, నేను ఈ వంశానికి కులగురువుని, ఈ శిష్యుల యొక్క క్షేమం కోరాలి, క్షామాన్ని చూడకూడదు అని దశరథునితోటి చెప్తున్నాడు. అయ్యా నువ్వు ఎక్కడ పుట్టావు, ఒక్కసారి నీ వంశ గౌరవాన్ని గుర్తు చేసుకో. ఇక్ష్వాకుణాంకులే జాత సాక్షాత్ ధర్మ ఇవాపర, నీవు మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపుడివే, ఆడిన మాట తప్పవచ్చా? అయినా ఆయనకి బాగా ఆవేశంలో బాధలో ఉన్నాడు కనుక దశరథునికి పని చేయలా. అప్పుడు చెప్తున్నాడండి ఆశ, అంటే ఎవరు ఎలా చెబితే వింటాడు మానవుడు. ఆయన వచ్చి రాక్షసుని చంపడానికి పంపించమంటే ఒప్పుకోని దశరథుణ్ణి ఒప్పించడానికి చేసినటువంటి ప్రయత్నం వశిష్ఠుల వారు, కృతాస్త్రం అకృతాస్త్రం వా నయనం శిక్ష్యంతి రాక్షస. ఈ విశ్వామిత్రుని వెంటనే పిల్లవాడిని పంపిస్తే అమృతం చుట్టూ అగ్ని కాపలా కాస్తున్నట్టుగా విశ్వామిత్రుడు నీ పిల్లల్ని రక్షిస్తాడు. విశ్వామిత్రుడు యాగం చేసుకోలేక, యుద్ధం చెయ్యలేక నీ దగ్గరికి రాలేదు. ఆయన కూడా పూర్వంలో ధనుర్విద్యలో పారంగతుడైనవాడు. ఈయన దగ్గర అసలు రహస్యం చెప్తున్నా వినమన్నాడు. యేషోస్త్రాన్ వివిధాన్వేత్తి, అబ్బో ఎన్నో అస్త్రాలండి విశ్వామిత్రుడికి. అస్త్రదేవతలు తపస్సు చేస్తే వాటంతా వచ్చి వశమైపోయినాయి. అంత మాత్రమే కాకుండా మూడు లోకాలలో ఉన్నటువంటి చర అచర ప్రకృతులలో ఉన్నటువంటివన్నీ అస్త్రములకు సంబంధించినవి ఒక్క విశ్వామిత్రునికి మాత్రమే తెలుసు, మరొకరికి తెలియవు. అవన్నీ ఆ అస్త్రాలని కృశాశ్వుడు అనే ప్రజాపతి ఈ విశ్వామిత్ర మహర్షికి అందించాడు. కౌశికాయ పురాదత్త, అవన్నీ ఆయన దగ్గర భద్రంగా ఉన్నాయి. ఎవరికి ఇవ్వాలి? మనం ఎవరికైనా ఏదైనా పని చెప్పాలి అంటే వాళ్ళ సమర్థతని చూసి పని చెప్పాలి. అవన్నీ స్వీకరించ తగినటువంటి శక్తి కలిగిన వాడు రామచంద్రమూర్తి అని విశ్వామిత్రుడు తెలుసుకొని రామచంద్రమూర్తి తీసుకొని వెళ్ళటానికి దశరథుని దగ్గరికి వచ్చి అడిగాడు. ఆ సంగతి ఆయన ఇందాక అన్నాడు, వశిష్ఠోపి మహాతేజ, నాకు శత్రువైనా సరే వశిష్ఠుడు. ఈ విషయంలో నిక్కచ్చిగా చెబుతాడు, రాముని యొక్క తత్వం వశిష్ఠునికి తెలుసు, తపస్సు చేశాడు కాబట్టి అని వశిష్ఠుడు చెబుతాడు అన్నందుకు వశిష్ఠుడు తన బాధ్యతని స్వీకరించి విశ్వామిత్ర మహర్షి దగ్గర ఉన్నటువంటి దివ్య అస్త్రాలన్నీ ఇవ్వటం కోసం నువ్వు పంపించు నీ పిల్లవాడిని, తవ పుత్ర హితార్థాయ త్వముపేతి అభయాచతే, నీ పిల్లవాడికి మేలు చేయటం కోసం నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. అసలు మనం వెళ్ళి ప్రార్థించి అడగాలయ్యా, మా పిల్లవాడికి ధనుసు పట్టుకోవడం చేతయింది, నాలుగు అస్త్రాలు శస్త్రాలు నేర్పండి అని. అటువంటిది ఆయన వచ్చాడు పంపించమని చెబితే ఆ మాట వంపు కాకుండా నాలుగడుగులు రామచంద్రమూర్తి వేశాడో లేదో, ఎంత కఠిన కర్కశ హృదయుడని మనం విశ్వామిత్రుడిని భావిస్తున్నామో ఆ విశ్వామిత్రుడు పరమ దయాళువై రామచంద్రమూర్తితో అంటాడు, గృహాణ వత్సలీలం మా భూత్కాలస్య పర్యయ, రామచంద్ర నీళ్లు తీసుకో, ఆలస్యం చేయబోకు, ఎందుకని నీకు రెండు విద్యలను ఇస్తాను ఇప్పుడు, బల అతి బల విద్యలు. ఈ బల అతి బల విద్యలను రామాయణంలో 21వ సర్గలో చెప్పబడ్డాయి. ఈ బల అతి బల విద్యలు ఉన్నటువంటి సర్గని పారాయణ చేసుకుంటే మానవులలో నిస్సత్వం అనేది ఉండదు. ఆ బల అతి బల విద్యల వలన జ్వరం ఉండదు, రూపమునకు మార్పు రాదు, నిద్రపోతున్నా మెలకువగా ఉన్నా ఏ దుష్టప్రాణి హాని చెయ్యలేదు అని మొదలుపెట్టి చాలా వివరాలు చెప్పాడు. మా ఇంట్లో రామాయణ నవాహం క్రతువు చేసేటప్పుడు ఉదయం భోజనం చేసేవాళ్ళు కాదు ఋత్విక్కులు, మధ్యాహ్నం చేసేవాళ్ళు కాదు, రాత్రికి మాత్రమే భోజనం చేసేవారు. మధ్యాహ్నం స్వామికి నివేదనకి భోగము విశేషంగా చేయవలసి వచ్చినప్పుడు మా అమ్మగారు కూడా భోజనం చెయ్యకుండా వాళ్ళకి ఏవి కావాలంటే అవి, ఋత్విక్కులు గారెలు తినాలంటే మడిగట్టుకుని ఆవిడే రుబ్బి తృప్తిగా వడ్డించేది. అప్పుడు నాకు తోచిన ఉపాయం నా స్ఫురణతో ఈ ఒక్కసర్గ చదివి ఆమెకు ఉదయం పూట తీర్థం ఇచ్చేదాన్ని. ఆవిడ 10 రోజులు 10వ రోజున పట్టాభిషేకానికి సుమారు 200 మంది వస్తే అంతమందికి భోజనం ఒక్క చేత్తో వడ్డించగలిగింది, చేయగలిగింది అంటే బల అతి బల విద్యలే. ఆ విశ్వాసం ఉన్నప్పుడు ఆ గ్రంథమునందు గౌరవంతో మనం పఠిస్తే ఈనాటికి కూడా నీరసం అనుకుంటున్న వాళ్ళం విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి బలాతి బల విద్యలను అందించిన సర్గలో ఆ కొన్ని శ్లోకాలు చదువుకున్న మనను ఆవహించినటువంటి నీరసం పోతుంది, వికార రూపం పోతుంది, జ్వరాలు ఇప్పుడు జ్వరం వచ్చిందంటే మళ్ళీ తిరిగి ఇంటికి వస్తావా లేదా ఆసుపత్రి నుంచి అనే భయం పోతుంది, అసలు ఈ దుష్టశక్తులేవి మన దగ్గరికి రావు. ఈ విధంగా విశ్వామిత్రుడనే ఆచార్య వైభవం సంగ్రహంగా ఇంకా తర్వాత 27వ సర్గలో అస్త్రాలు ఇస్తున్నాను తీసుకోమన్నాడు. ఆ ఇచ్చేటప్పుడు కూడా విసుగు కసుగు లేకుండా ప్రీత్యా పరమయాయుక్తో దదామి అస్త్రాణి సర్వశః, నేను సంపాదించిన అస్త్రాలన్నీ నీకు ఇచ్చేస్తున్నానన్నాడు. తాటక వధ కాగానే మనం పిల్లలకు ఆశ పెడతాము నువ్వు మంచి మార్కులు తెచ్చుకుంటే నీకు కావాల్సింది కొనిపెడతాము అని. తాటక వధ చేసినందువలన రామచంద్ర నీవు ఒక దుష్టశక్తిని సంహరించావని మెచ్చుకుంటూ ఈ మెచ్చుకోలకు బహుమానంగా విశ్వామిత్ర మహర్షి తన దివ్యాస్త్రాలన్నీ రామచంద్రమూర్తికి ధారపోస్తే ఆయన ఉపాసన చేసి పూజ చేస్తున్న అస్త్రాలు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చేసరికి ఇమే స్మ పరమోదార కింకరాస్తవ రాఘవ, ఓ రామచంద్ర నీకు సేవకులం అయిపోయినా మనం ఏం చెయ్యాలో ఆజ్ఞాపించమని దండం పెడితే విశ్వామిత్రుడు నిజంగా విశ్వామిత్రుడు కనుక అసూయ చెందకుండా శిష్యుని యొక్క గొప్పతనాన్ని చూసి నాకంటే గొప్పవాడు అని అస్త్రములు కూడా గమనించినయ్యని ఆనంద పారవశ్యంతో రామచంద్రమూర్తికి మంగళ ఆశాసనం చేశాడు. కాబట్టి విశ్వామిత్రాంతరంగాయ మిథిలా నగరీపతే భాగ్యానాం పరిపాకాయ భవ్య రూపాయ మంగళం అని రామచంద్రమూర్తి మంగళ ఆశాసనంలో కూడా విశ్వామిత్ర మహర్షి చోటు చేసుకున్నాడు. ఇది శ్రీమద్ రామాయణంలో ఉన్న ఆచార్య వైభవం అనే శీర్షికలో ఒక 4వ వంతు మాత్రం చెప్పడం జరిగింది. నిజానికి ఒక్కొక్క శ్లోకమే వ్యాఖ్యాన ప్రాయమైనటువంటివి, రసగుళికల వంటివి. మనం ఒక మంచి తీయని పదార్థాలు అమ్మే చోటుకు వెళ్ళి పదార్థాలన్నీ తినలేము. అక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి రుచి చూపిస్తాడు, కొంచెం మైసూర్పాకు ముక్క, కొంచెం లడ్డు ముక్క, అలా రుచి చూశాము. రేపు అగస్త్య మహర్షిని అద్భుతమైన మహర్షి కనుక ఈ ఆచార్య వైభవం కొంత చెప్పుకుని రేపు మాతృ వైభవాన్ని ఆస్వాదిద్దామని భాగవత గోష్ఠికి మనవి చేస్తూ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం స్వస్తి.